ಯತ್ಕನ್ನಾಂ ದೋಳ ಕೇಳಿ ಸಮಯ ಸಮುದಯದ್ವಾಜುವೇಗಾನುಕೂಲಂ ತೋಲಂ ತೌ ಪುಷ್ಪವಂ ತೌ ಘಟನ ವಿಘಟನಾ ಪಾಟವಂ ನಾಟಯಂ ತೌ ಸಂಜಹಯಾಂ ಅಂಧಕಾರೇ ಅಧಿನಟನ ವಿಧಿ ಸ್ವರ್ಣ ಕಂಸ್ಯಗ್ರತಾಳ ಕ್ರೀಡಾಹಮಪ್ಯಾನಯೇತೆ ಸಭವತು ಭಗವಾನ್ ಸ್ವಸ್ತಿ ದೋಹಸ್ತಿ ವಕ್ತ್ರಃ ಕಳಭ್ಯಂ ಚೂಡಾಲಂಕೃತ ಸಸಿ ಕಳಭ್ಯಂ ನಿಜ ತಪ ಫಲಭ್ಯಂ ಭಕ್ತೇಷು ಪ್ರಕಟಿತ ಫಲಭ್ಯಂ ಭವತು ಮೇ ಶಿವಭ್ಯಾಮಸ್ತೋಕ ತ್ರಿಭುವನ ಶಿವಭ್ಯಂ ಹೃದಿ ಪುನರ್ಭವಭ್ಯಾಂ ಆನಂದ ಸ್ಫುರದನುಭವಭ್ಯಂ ನತಿರಿಯಂ ಶೃಂಗೇರಿ ಶರದಾಪೀಠೆ ಭ್ರಜಮಾನಂ ಯಶಸ್ವಿನಂ ಯತೀಂದ್ರ ಪ್ರವರಂ ವಂದೇ ಭಾರತೀತೀರ್ಥ ಸದ್ಗುರು ವೈದೇಹೀ ಸಹಿತಂ ಸುರದ್ರುಮತಲೆ ಹೈಮೇ ಮಹಾಮಂಟಪೆ ಮಧ್ಯೆ ಪುಷ್ಪಕಮಾಸನೆ ಮಣಿಮಯೇ ವೀರಾಸನೆ ಸಂಸ್ಥಿತಂ ಅಗ್ರೇ ವಾಚಯತಿ ಪ್ರಭಂಜನ ಸುತೇ ತತ್ವಂ ಮುನಿಭ್ಯಃ ಪರಂ ವ್ಯಾಖ್ಯಾಂತಂ ಭರತಾದಿಭಿಃ ಪರಿವೃತಂ ರಾಮಂ ಭಜೇ ಶ್ಯಾಮಲಂ ವಾಮೇ ಭೂಮಿ ಸುತಾ ಪುರಸ್ತು ಹನುಮನ್ ಪಶ್ಚಾತ್ ಸುಮಿತ್ರಾ ಸುತಃ ಶತ್ರುಘ್ನೋ ಭರತಶ್ಚ ಪಾರ್ಶ್ವದಳಯೋ ವಾಜ್ವಾಹದಿಕೋಣೇಷು ಚ ಸುಗ್ರೀವಶ್ಚ ವಿಭೀಷಣಶ್ಚ ಯುವರಾಟ್ತಾರಾಃ ಸುತೋ ಜಾಂಬವಾನ್ ಮಧ್ಯೆ ನೀಲ ಸರೋಜ ಕೋಮಲ ರುಚಿಂ ರಾಮಂ ಭಜೇ ಶ್ಯಾಮಲಂ ಆಂಜನೇಯಂ ಅತಿಪಾಟಲಾನನಂ ಕಾಂಚನಾಭ್ರಿಕಮನೀಯ ವಿಗ್ರಹಂ ಪಾರಿಜಾತ ತರುಮೂಲವಾಸಿನಂ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ ನಮೋಸ್ತು ರಾಮಾಯ ಸಲಕ್ಷ್ಮಣಾಯ ದೇವ್ಯೈ ಚ ತಸ್ಯೈ ಜನಕಾತ್ಮಜಾಯೈ ನಮೋಸ್ತು ರುದ್ರೇಂದ್ರಯಮಾನಿಲೇಭ್ಯೋ ನಮೋಸ್ತು ಚಂದ್ರಾಕಮರುದ್ಗಣೇಭ್ಯಃ ಜಗದ್ಗುರುವುಲ ಆಜ್ಞಾಪ್ರಕಾರಂಗಾ ಕೊನಸಾಗುತ್ತಿರುವಂತಿ ರಾಮತಾರಕ ಮಂತ್ರ ಜಪ ಮಹಾಯಜ್ಞಂಲೋ ಭಾಗಂಗಾ ನವಾಹ್ನಿಕ ರಾಮಾಯಣ ಪಾರಾಯಣ ದೀಕ್ಷಾ ಸಮಯಂಲೋ ಅಂತರ್ಭಾಗಂಗಾ ಒಕ ನಾಲುಗು ರೋಜುಲು ಮೀರು ರಾಮಾಯಣಾನ ಗುರಿಂಚಿ ನಾಲುಗು ವಾಕ್ಯಾಲು ಚೆಪ್ಪವಲಸಿಂದಿ ಅನಿ ಧರ್ಮಕರ್ತಲೈನಟುವಂತಿ ಪೂಜ್ಯುಲು ಹರಿಪ್ರಸಾದ್ ಗಾರು ಆದೇಶಿಸಿನಟುವಂತಿ ಕಾರಣಂ ಚೇತ ರಾಮಾಯಣంలో ఉండేటువంటి నాలుగు విషయాలు మీ ముందు ప్రస్తావించడానికి నేను ప్రయత్నం చేస్తాను. పరమాత్మ ఈ భూమియందు అనేక పర్యాయాలు అవతరించినట్లుగా మనకు భాగవతంలో చెప్పబడుతోంది. అయితే మనం దశావతారాలు అని 10 అవతారాలు మాత్రమే మనం ప్రధానంగా చెప్పుకుంటున్నాం. ఏమంటే అన్ని అవతారాలు 22, 21 అవతారాలు ధరిస్తే 10 అవతారాలే ఎందుకు మనం చెప్పుకుంటున్నామండి అన్నట్లయితే, ఈ 10 అవతారాలలో పరమాత్మ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినటువంటి అవతారాలు, మిగిలినటువంటి అవతారాలు కర్మయోగమని జ్ఞానయోగమని భక్తి యోగమని మొదలైనటువంటి వాటిని ప్రచారం చేయడానికి ఉపయోగపడినటువంటి అవతారాలు. కానీ ఈ అవతారాలు 10 మాత్రం దుష్ట శిక్షణకు ఉపయోగించినటువంటి అవతారాలు కాబట్టి దశావతారాలని మన మహర్షులైనప్పటికీ కవులైనా ఎక్కువగా వాటిని వర్ణించి చెప్పారు కాబట్టి దశావతారాలు అని మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఇంకా భగవద్గీత లోకానికి వెళ్ళినట్లయితే ఎక్కడెక్కడ ఏ గొప్ప అంశ అయితే ఉందో అదంతా నా అవతార స్వరూపమే అన్నారు పరమాత్మ. అటువంటి పోని ఆ పదవతారాలలోనే మనం కనుక విశ్లేషణ కనుక చేసినట్లయితే ఆ పదవతారాల్లో కొన్ని అవతారాలని తాత్కాలికావతారములు అన్నారు, కొన్ని అవతారాలని ఆవేశావతారములు అన్నారు, కొన్ని అవతారాలని పరిపూర్ణావతారములు అన్నారు. తాత్కాలికావతారములు అంటే ఓ హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి పరమాత్మ ఆయన నృసింహ రూపంలో ఆవిర్భవించారు, హిరణ్యకశిపుణ్ణి సంహరించారు, ప్రహ్లాదుని రక్షించారు, వెంటనే తన రూపాన్ని ఉపసంహరించారు, తన దివ్యధామానికి చేరుకున్నారు. అంటే తత్కాలంలో దుష్టశిక్షణకి ఉపయోగపడినటువంటి అవతారం కాబట్టి, శిష్టరక్షణకు ఉపయోగించినటువంటి అవతారం కాబట్టి అటువంటి అవతారాలని తాత్కాలిక అవతారములు అన్నారు. ఇక పరశురామావతారం కనుక అయినట్లయితే దాన్ని ఆవేశావతారము అన్నారు. పరశురాముడు ఒక సద్బ్రాహ్మణుడు. బ్రాహ్మణులకు ఎల్లప్పుడూ ఏ గుణం ఉండాలి అంటే సత్వగుణమే ఉండాలి. ఎవరు తనకి ఏమిస్తున్నారు, తనకి ఏమిస్తున్నారు అనేటువంటి సంగతి బ్రాహ్మణుడికి అనవసరం. లోకా సమస్త సుఖినో భవంతు అని లోకాలు ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలని, సౌఖ్యంగా ఉండాలని, సౌభాగ్యవంతమై ఉండాలి అని కోరుకోవాలి బ్రాహ్మణులు ఎల్లప్పుడూ కూడా. ఎంచేత అంటే లోకం అంతా కనుక కాస్త బాగుంటే ఓ యాపిల్గా పట్టుకొచ్చి మీరు నాకు ఇస్తారు, మీరే ఏమీ లేకపోతే నాకేం పట్టుకొచ్చి ఇస్తారు కనుక. కాబట్టి లోకంలో సమస్త లోకాలు సుఖంగా ఉండాలి అని బ్రాహ్మణుడు కోరుకోవాలి. కానీ దానికి భిన్నంగా పరశురాముడు తనలో రకమైనటువంటి ఆవేశం, ఒక రౌద్రం, మరి ఆవేశం చేసుకున్నవాడు రౌద్రగుణం, ఇంకా రజోగుణాన్ని పూర్తిగా ఆవేశింప చేసుకున్నటువంటి వాడే. ఆనాడు తన తల్లికి అవమానాన్ని కలగజేసినటువంటి క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వారినందరినీ సంహరించడానికి 21 పర్యాయాలు ప్రయత్నం చేశాడు. కాబట్టి అటువంటి అవతారాలను ఆవేశావతారములు అన్నారు. మరి పరిపూర్ణావతారములు అంటే ఏమిటండి అన్నారు. రామావతారాన్ని, కృష్ణావతారాన్ని పరిపూర్ణావతారములు అన్నారు. ఏమిటండి పరిపూర్ణావతారములు అంటే, రాముడైనా కృష్ణుడైనా మనం ఎలా అయితే మన తల్లి గర్భంలోంచి పుడతామో వాళ్ళు కూడా అలాగే పుట్టినట్లుగా పుట్టారు. మనం చిన్నప్పుడు తల్లి తండ్రి దగ్గర ఎలా అయితే పెరుగుతామో వాళ్ళు అలాగే పెరిగారు. ఒక ఉపనయన భయం తర్వాత ఒక కుల గురువుని ఆశ్రయించి ఎలా అయితే మనం విద్యాభ్యాసం చేస్తామో ఆ విధంగా వాళ్ళు విద్యాభ్యాసాలు చేశారు. చదువు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞా ప్రకారంగా వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలోకి ఎలా అయితే మనం ప్రవేశిస్తామో అలా వాళ్ళు ప్రవేశించారు. అంటే మానవ జీవితానికి అతి సన్నిహిత సంబంధం ఉన్నటువంటి అవతారాలు కాబట్టి మానవ జీవితాన్ని పరిపూర్ణ మానవులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగించినటువంటి అవతారాలు కాబట్టి రామావతారాన్ని, కృష్ణావతారాన్ని పరిపూర్ణావతారములు అన్నారు. ఇంకా రామావతారాన్ని, కృష్ణావతారాన్ని కనుక వింగడించి కనుక చూద్దాము అంటే, రామావతారాన్ని ఏమన్నారు అంటే అనుష్ఠానావతారము అన్నారు, కృష్ణావతారాన్ని ఉపదేశావతారము అన్నారు. ఎక్కడ రామచంద్రమూర్తి తన యొక్క జీవితకాలంలో ఆయన 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు, కృష్ణ పరమాత్మ అయితే 125 సంవత్సరాలు 6 నెలల 15 రోజులు జీవించారు. కానీ రామచంద్రమూర్తి 11,000 సంవత్సరాలు ఆయన ఇక్కడ పరిపాలన చేశారు. దశవర్ష సహస్రాన్ని, దశవర్ష శతాన్ని చ రామోరాజ్యం ఉపాసిత్వ బ్రహ్మలోకం ప్రయాస్యతి అని మనకు ముందు చెప్తారు. అదే మనకు ఉత్తరకాండలో కనుక చూచినట్లయితే ఆ శ్లోకాన్ని కొంచెం మార్చి రాస్తారు, 10,000 సంవత్సరాలు 1,000 సంవత్సరము అని విడదీశారు. అలా ఎందుకు విడదీశారండి అన్నారు. సీతాదేవితో కలిసి 10,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు, సీతాదేవి లేకుండా 1,000 సంవత్సరాలు చేశారు అని కొంతమంది వ్యాఖ్యానకారులు చెప్తూ ఉంటారు. మరి దాంట్లో ఉండే సత్యాసత్యాలు ఇక్కడ పండితులు చాలామంది ఉన్నారు కాబట్టి అవి మనం తర్వాత ఆలోచిద్దాం. ఎక్కడా రామచంద్రమూర్తి నేను దేవుణ్ణి అని ఎక్కడా చెప్పలేదు, ఎక్కడా దివ్య మహిమలు చూపించలేదు, తన విశ్వరూప ప్రదర్శన కావించలేదు. కానీ కృష్ణ పరమాత్మ అట్లా కాదు, అనేక పర్యాయాలు తన విశ్వరూపాన్ని ఆయన ప్రకటించారు. చిన్నప్పుడు యశోదాదేవికి ముఖగహ్వరంలో తన విశ్వరూపాన్ని చూపించారు, యమునానదీ తీరంలో అక్కురూరుడికి చూపించారు, రాజసభలో, కౌరవ సభలో, భృతాశ్వమహారాజు సన్నిధిలో విశ్వరూపాన్ని చూపించారు, కురుక్షేత్ర మహాసంగ్రామంలో, సరే మనకందరికీ భగవద్గీతలో విశ్వరూప సంవత్సర యోగం మనం చదువుకునే ఉన్నాం. అలాగే చిత్రచివర ఉతంకుడు అనే బ్రాహ్మణోత్తమునికి మళ్ళీ విశ్వరూపాన్ని చూపించారు. ఇలా అనేక పర్యాలు తన విశ్వరూపాన్ని చూపించారు కాబట్టి కృష్ణస్సు భగవాన్ స్వయం అన్నారు. మరి రామచంద్రమూర్తితో రాముడు ఎక్కడా తాను భగవంతుణ్ణి, నేను పరమాత్మను అని ఎక్కడా చెప్పుకోలేదు. రావణవధ అయిన తరువాత బ్రహ్మావి దేవతలందరూ వచ్చి సాక్షాత్ శంకరుడే వచ్చి, ఏమయ్యా నీవు భవాన్ నారాయణో దేవ, నీవు సాక్షాత్ నారాయణుడవయ్యా అని అందరూ దేవతలందరూ కూడా స్తోత్రం చేసిన సందర్భంలో, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, మీ దృష్టిలో నేను నారాయణుణ్ణి అయితే ఉండవచ్చు కానీ నా దృష్టిలో నాకు నేను దశరథ మహారాజు కుమారుణ్ణి అంటేనే నాకు చాలా సంతోషము అన్నారు ఆయన. అంటే రాముడు ఏ విధంగా ప్రవర్తించాడయ్యా, ఒక మానవుడిగానే ప్రవర్తించాడు. ఒక అంటే ఎక్కడా రామాయణంలో రాముడు దేవుడా అని చెప్పలేదా అండి అంటే చెప్పారు. కానీ ఎవరు చెప్పారు అంటే విశ్వామిత్రాది మహర్షులు స్తోత్రం చేస్తున్నప్పుడు అలాగ మాత్రమే రాముడు దేవుడు అన్నట్టుగా చెప్పారే తప్ప రాముడు ఎక్కడా నేను దేవుణ్ణి నన్ను పూజించండి అని ఎక్కడా రాముడు మాత్రం చెప్పలేదు. మరి రాముడు ఏమిటండి, తాను చెప్పదలుచుకున్నది ఏమైతే ఉందో అది అనుష్ఠించి ఆయన చూపించాడు. కాబట్టి రామావతారాన్ని అనుష్ఠానావతారము అన్నారు. మొత్తం రామాయణంలో రామచంద్రమూర్తి చెప్పింది ఏమైనా ఉందా అంటే అయోధ్యాకాండలో భరతుడి దగ్గర కొంచెం వేదాంతం మాట్లాడతారు, అలాగే సీతామహాసాధ్యతో కొంత వేదాంతం మాట్లాడతారు. పట్మని మొత్తం రామాయణం అంతా పెరిగేస్తే ఎక్కడా మనకు 200 శ్లోకాలు దాటి ఉపదేశ శ్లోకాలు ఎక్కడా మనకు దొరకవు పెద్దగా. ఆయన అంతా దేనికి ప్రాముఖ్యం ఇచ్చారయ్యా, ఆచరించి చూపించడానికి మాత్రమే ప్రాముఖ్యం ఇచ్చారు. కాబట్టి రామావతారాన్ని అనుష్ఠానావతారము అన్నారు. ఇంకా చెప్పాలి అంటే రాముడు ధర్మానుష్ఠానావతారమూర్తి అన్నారు. రాముడు అపర ధర్మరాజు అంతే, ఇంకా సత్యే ధర్మ ఇవాపరహ అంటారు రామచంద్రమూర్తి. ఒక గుణాలు వర్ణిస్తూ సత్యవాచ్య పరిపాలనలో రామచంద్రమూర్తి ఎటువంటి వాడయ్యా, అపర ధర్మరాజు అన్నారు. అదేమిటండి ధర్మరాజుతో పోల్చడం ఏమిటండి అని అంటారా, ఈ లోకంలో ఏ దేవతలకైనా ఓ రకమైన పక్షపాత గుణము అనేది మనస్సులో ఉంటే ఉండవచ్చు, కానీ ఈ లోకంలో యముడికి మాత్రం ఏ పక్షపాతము అనేది ఆయన దగ్గర ఉండదు. ఎంచేత అంటే పక్షపాత రాహిత్యానికి ప్రతీకగా ఉండేటువంటి దేవుడు ఎవరయ్యా అంటే ధర్మరాజు. వాడి ఆయుర్దాయం కనుక పూర్తయింది అంటే వీడు చాలా కోటీశ్వరుడు, ఈయన బాగా చదువుకున్నవాడు, ఈయన బాగా సంస్కారవంతుడు, పోనీ ఈయన కా సత్య పెడదాం, ఈయన బక్కపలసగా ఉన్నాడు, ఈయన ముందు లాక్కుపోదాం అని ఆయన ఏమీ అనుకోడు. ఎవరి కర్మ పరిపాకం అయిపోయిందో ఇంకా వాడికి ఈ భూమి యందు ఉండవలసినటువంటి అవసరం వాడి దగ్గర లేదు అనేటువంటి విషయం కనుక తోచిందో ఆ యముడు వస్తాడు. వాడు ధనవంతుడా లేక గొప్పవాడా లేక పెద్ద రాజకీయ నాయకుడా లేక ఏమైనా ప్రపంచ దేశాలంతా కూడా ఏకచ్చప్రాధిపత్యంగా ఏలుతున్నాడా లేక ఒక చక్రవర్తి అనే విషయం పక్కకు పెట్టేసినటువంటి వాడై పక్షపాత రాహిత్య గుణంతో ప్రవర్తించేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నాయంటే యమధర్మరాజు. రామచంద్రమూర్తి కూడా సత్య పరిపాలనలో ధర్మ పరిపాలనలో ఎటువంటి వాడయ్యా, యమధర్మరాజు లాంటి వాడు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క ధర్మాన్ని గురించి, ఆయన ధర్మ పరిపాలన గురించి, ఆయన ధర్మాన్ని అనుష్ఠించిన విధానాన్ని గురించి పూజ్యులు చెప్పిన ఆదేశించిన ప్రకారంగా నేను కొన్ని విషయాలు మీ ముందు వెంగడించడానికి ప్రయత్నం చేస్తాను. రాముడు పుట్టకున్న రఘురాముడు రాజ్యమునేలకున్న శ్రీరాముడు సర్వధర్మ పరిరక్షణ చేయకయున్న జానకీ రాముడు భార్య పైన అనురాగము చూపకయున్న హైందవారామమే ఎండమావి కదా ప్రాణవిహీనమయోమయంబుగా. అసలు మన భారతదేశానికి గొప్పదైనటువంటి పేరు ఎట్లా వచ్చింది? ఈనాడు కొంచెం పేరు ఒక 10 సంవత్సరాల నుంచి కనుక చూచినట్లయితే ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క స్థితి మారింది, స్థానం మారింది. ఈవేళ గొప్ప దేశాల్లో ఒక దేశంగా ఇంకే చెప్పుకోకపోయినప్పటికీ గుర్తించేశారు, ఏమీ అనుమానం లేదు. కానీ ఒక 10 సంవత్సరాలు కనుక వెనక్కి కనుక వెళ్ళినట్లయితే మన భారతదేశం ఆర్థికంగా పుంజుకుందా లేక పారిశ్రామికంగా గొప్ప దేశమా అంటే నిజంగా కాదు. మరి ఒక ఆర్థికంగా ముందు లేము, పారిశ్రామికంగా ముందు లేము, అయినప్పటికీ కూడా మన భారతదేశం చాలా గొప్ప దేశము అని ప్రపంచ దేశాలు ఒక నేత్రం మన దేశం మీదకి అట్టేపెట్టి చూసే. ఎవరి వల్లయ్యా? రాముడు ఈ దేశంలో పుట్టినటువంటి కారణం చేత మన భారతదేశానికి అంత పేరు వచ్చిందండి. కేవలం రాముడు కేవలం ఒక మన భారతదేశాన్ని మాత్రమే పరిపాలించలేదు, కేవలం ఆయన అయోధ్యా నగరంలో పుట్టి ఏదో అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు అనేటువంటి మాట వాస్తవమే తప్ప సప్తద్వీపాధిపతి, 7 ద్వీపాలను పరిపాలించాడు. అంచేతనే ఈవేళ కొంతమంది ఏమంటున్నారంటే రాముడు మీ దేశంలో కాదు మా దేశంలో కూడా పుట్టాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంచేత ఏంటంటే రాముడు సమస్త దేశాలని మొత్తం నవవర్షాలని సప్తద్వీపాలని పరిపాలించాడు. అది మనకి వాల్మీకి రామాయణంలో ఈ మాటలు లేవు, వాల్మీకి రాజు వదిలిపెట్టేసినటువంటివన్నీ కూడా ఆంబరామాయణంలో రాశారు. అసలు రాముడు 11,000 సంవత్సరాలు ఎలా రాజ్య పరిపాలన చేశాడు, రాముడి యొక్క రాజ్యం ఎలా జరిగింది అనే విషయాన్ని ఆంబరామాయణంలో మనకి స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి నవద్వీపాధిపతి, నవ వర్షాధిపతి, సప్తద్వీపాధిపతి అయి ఆయన రాజ్య పరిపాలన చేశాడు. కాబట్టి మన భారతదేశానికి ఇంత పేరు ఎట్లా వచ్చింది అంటే అసలు రాముడు ఈ దేశంలో పుట్టినటువంటి కారణం చేతనే వచ్చింది. కొన్నాళ్ళ క్రితం ఒక కుర్రవాడు ఇంగ్లీషులో రామాయణం రాశాడండి. అది కేవలం 100 పేజీల పుస్తకం రాశాడు ఒక కుర్రవాడు, 11 ఏళ్ల కుర్రవాడు. మీరు పేపర్లో చదివి ఉండొచ్చండి, అర్థమైందండి. ఆ కుర్ర ఏం పెద్ద ఏం వాల్మీకి రహస్యాలు రాస్తాడా, ఏం రాస్తాడు 100 పేజీల్లో రామాయణం అంటే, ఏదో మనం బాలమిత్ర చందమామ కథలు రాసినట్టుగా రాశాడు. అది 2 నెలల 3 నెలల కాలంలో 10 లక్షల కాపీలు అమ్ముడయ్యాయటండి విదేశాల్లో. ఆ ఇంగ్లీష్లో రాసినటువంటి రామాయణం పేపర్లో రాశారు. అంటే రాముడు, రాముని యొక్క చరిత్ర ప్రపంచ దేశాలను ఎలా శాసిస్తోంది, ప్రపంచ దేశాలలో రాముడికుండే స్థానం ఏమిటి అని అన్నట్లయితే ఇటువంటి వాటిని మనం ఆధారంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. రాముడు పుట్టకున్న రఘురాముడు రాజ్యమునేలకున్న, అందరూ రామరాజ్యం రామరాజ్యము అంటారు. రేపొద్దున ఏదైనా ఎన్నికలు కనుక జరిగినట్లయితే మేము రామరాజ్యం స్థాపిస్తాము అంటారు. ఏమిటండి రాముడు, ఏమిటి అసలు రాముడు రాజ్య పరిపాలన అంటే? ఏమైనా 2 రూపాయల కిలో బియ్యం పథకం ఏమైనా రాముడు ఏమైనా ప్రవేశపెట్టాడా, లేక అందరికందరికీ, లేక ఇల్లు ఏమైనా కట్టిస్తాము అనేటువంటి విషయాలు ఏమైనా రాముడు చెప్పాడా అని అన్నట్లయితే అది కాదు. ఆ దృష్టితో కాదు రాముడి యొక్క రాజ్య పరిపాలన మనం లెక్క కట్టడము అనేది. వాల్మీకి మహర్షి చెప్తాడు రాముడి యొక్క రాజ్య పరిపాలనలో ఉండే గొప్పతనం ఏమిటయ్యా అని అన్నట్లయితే, సర్వసాధారణంగా మన భారతదేశ సంప్రదాయ ప్రకారంగా మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత, మనకు 100 సంవత్సరాలు 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు మనకు వచ్చిన తరువాత మనం మరణిస్తే మన పిల్లలు మనని శ్మశాన భూములలోకి తీసుకువెళ్ళి మనకి సాంప్రదాయక కృత్యాలు ఆచరించి మనకి తీర్థోదకాలు జలోదకాలు పిండోదకాలు ఇవ్వడం అనేది మన భారతదేశ సంప్రదాయం. అలా కాకుండా పెద్దవాడు బతికుండగానే చిన్నవాడు తన కుర్రవాడు మరణిస్తే ఆ కుర్రవాణి శ్మశాన భూమికి తీసుకువెళ్ళి ఆ కుర్రవాణ్ణి చితిలో పెట్టి కాలుస్తూ ఉంటే ఆ తండ్రే తన కుర్రవాడికి అటువంటి కృత్యాలు ఆచరించవలసినటువంటి దుస్థితే కనుక ప్రాప్తించినట్లయితే ఇంకా ఆ తండ్రి ఆ తల్లి పడేటువంటి ఆ గర్భ శోకం అది వర్ణనాతీతం. రాముడు రాజ్య పరిపాలన చేసిన సమయంలో ఇలా పెద్దవాళ్ళు బతిక ఉండగా చిన్నవాళ్ళు మరణించడం ఏమి జరిగిందా అన్నట్లయితే వాల్మీకి మహర్షి రాశారు, నపుత్రమరణం కించితు బ్రక్ష్యంతి పురుషాక్వచితు. పెద్దవాళ్ళు బతికి ఉండగా తండ్రి పెద్దవాడు బతికి ఉండగా చిన్నవాడు మరణించడం, కుర్రవాడు మరణించడం అనేది అవి రామాయణ కాలంలో జరగలేదు అన్నారు వాల్మీకి మహర్షి. అది రాముడి యొక్క రాజ్య పరిపాలన అంటే. ఇక సర్వసాధారణంగా ఆడవాళ్ళు ఏమని కోరుకుంటూ ఉంటారు అంటే, ఎంత ధనవంతులైనా ఎంత విద్యావంతులైనా ఆడవాళ్ళు కూడా నా భర్త చేతిలో కనుక నేను కనుక మరణించినట్లయితే ఆ సౌభాగ్యవతిగా నేను పుణ్యలోకాలకు చేరుకుంటే నేను పొందేటువంటి గౌరవం వేరు, కాబట్టి విధవాత్వం నాకు పట్టకూడదు అని కోరుకుంటుంది. రామాయణ కాలంలో రాముడు రాజ్య పరిపాలన చేసిన సమయంలో ఎవరైనా విధవా స్త్రీలు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నట్లయితే వాల్మీకి మహర్షి రాశారు, నార్యశ్చ విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః. స్త్రీలు ఎవరూ కూడా విధవాత్వాన్ని పొందకుండా పుణ్యవతులై వాళ్ళు పుణ్యలోకాలకు చేరుకున్నారు అన్నట్లుగా రామాయణ కాలంలో రాముడు రాజ్య పరిపాలన సాగింది అన్నారు. అదేమిటండి, లవకుశ సినిమాలో కౌశల్య, సుమిత్ర, కైకేయిని మరి విధవలుగా చూపించారు కదా, విధవాస్త్రీలు రామాయణ కాలంలో లేరంటే ఎలాగండి అని మీరు అంటారా? రాముడు అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్ళిన తరువాత మాత్రమే దశరథ మహారాజు మరణించి వాళ్ళు ముగ్గురు విధవాస్త్రీలుగా మారారు తప్ప, రాముడు సింహాసనానికి పట్టాభిషిక్తుడైన తర్వాత మాత్రం ఎవరూ విధవాస్త్రీలుగా మారలేదు. ఇక వేసవి కాలం రావడంతో సర్వసాధారణంగా అగ్నిభయాలు మొదలైనటువంటి వచ్చి ఇళ్ళు అంటుకుపోవడం అనేవి, లేకపోతే ఇప్పుడు ఇంక తాటాకు పాకలు, ఈ పాకలు, ఆ పాకలు అని లేవు, టెర్రరిజం అనేటువంటి పేరుతో పెద్ద పెద్ద ఇనప స్తంభాలతోటి, పెద్ద పెద్ద సిమెంట్లతోటి కట్టబడిన రాతి కట్టడాలనే కాల్చి చేసేటువంటి ఈ ఆధునిక యుగంలో ఎటువంటి అగ్నిభయాలు వస్తున్నాయో మనం చెప్పక్కర్లేదు. రామాయణ కాలంలో ఎక్కడైనా అగ్నిభయం అనేది కలిగిందా రాముడు రాజ్య పరిపాలన చేసిన సమయంలో అని అంటారా? నచాగ్నిజం భయం కించితూ, ఎక్కడా అగ్నిభయము అనేటువంటి రామాయణ కాలంలో ఎక్కడా రాలేదుట. ఏమండి, సునామీలు అభ్రాప సమయంలోనూ వచ్చి, భూకంపాలు మొదలైనటువంటి వచ్చి క్షణకాలంలో ఉన్న 180,000 మంది చైనాలో 1-2 సెకండ్ల కాలంలో వచ్చి చనిపోయారు. సరే, గుజరాత్లో భూకంపం మన కళ్ళెవరకుండానే చూసాం, అలాగే సునామీలు చూసాం. ఇలాగా మరి సునామీలు మొదలైనటువంటివి ఏమైనా వచ్చాయా రాముడు రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో అని అంటారా? నాప్సు మధ్యం తిజం తవ, అప్సు అంటే నీళ్లలో జంతువులు, కేవలం మానవులు మనమే కాదు జలచరాబులకు కూడా ఏ రకమైన నష్టము జరగకుండా రాముడి యొక్క రాజ్య పరిపాలన జరిగింది. అశ్వమేధ శతైరిస్త్వా తదా బహు సువర్ణకై, ఇంకేమైనా లవకుశ సినిమాలో 1 అశ్వమేధయాగం చెబుతాం, రామచంద్రమూర్తి 100 అశ్వమేధయాగాలు చేశారు, మరి 11,000 సంవత్సరాల రాజ్య పరిపాలన సాగాలి, మరి 11,000 సంవత్సరాల్లో మరి ఎన్ని అశ్వమేధయాగాలు చేశారట? 100 అశ్వమేధయాగాలు చేశారట. అశ్వమేధ శతైరిష్ట్వా తథా బహు సువర్ణకై, హరిప్రసాద్ గారు ఎలా అయితే యజ్ఞాలు యాగాలు చేసి వేద పండితులకి, శాస్త్ర పండితులకి, బ్రాహ్మణోత్తములకి మరి ఈయన ఏ విధంగా ఇస్తున్నారో, అప్పుడు రాముడిని చూస్తే ఓహో రామాయణంలో రాముడు ఇలాగే చేశాడు కదా అని మాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఎంచేతంటే ఇటువంటి వాళ్ళు, నేను రాజమండ్రిలో ఒక ఆయన చూశాను, ఒక రాజుగారు ఉన్నారు, ఆయన బలరామరాజు గారు అని ఎంపీ చేశారు ఒక ఆయన, వారి అబ్బాయి ఆయన మరి బుచ్చిరాజు గారు, బుచ్చిబాబు గారు అంటారు. ఆయన ఎల్లప్పుడూ ఇలాగేనండి, ఎంతసేపు వేదాలు, ఎంతసేపు వేద పారాయణులు, ఆయన కూడా వెంకటేశ్వరస్వామి గుడి ఒకటి కట్టించారండి, ఎంతసేపు కూడా ఇలా, ఎంతసేపు ఆయనకి నిజంగా ఆ బ్రాహ్మణ భక్తి, ఆ దైవభక్తి ఇంక నేను చూస్తే చాలా ఆశ్చర్యపోతానండి, అంతటి గొప్పవారు. మళ్ళీ నాకు అటువంటి వ్యక్తులు మళ్ళీ హరిప్రసాద్ గారు తారసపడ్డారు. అసలు ఇక్కడికి రావడం కూడా వారి వియంకుడు గారి ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. నేను వారి వియంకుడు గారు, నేను ముఖ్య స్నేహితులం మేమిద్దరం కూడా. కాబట్టి రామచంద్రమూర్తి ఆయన ఎలా చేసేవాయట దానాలు అవి కూడా? గవాంకోచ్చయుతం దత్వా తథా బహు సువర్ణకై, ఎల్లప్పుడూ సువర్ణదానాలు, గోదానాలు, ఈ విధంగా ఆయన దానాలు చేశాయట. ఇది రాముడి యొక్క రాజ్య పరిపాలన అంటే. కాబట్టి శ్రీరాముడు సర్వధర్మ పరిరక్షణ చేయకయున్న, ఇక రాముడు ధర్మ పరిపాలన అంటే సర్వసాధారణంగా మన ధర్మాన్ని మనం పరిపాలించుకోగలం. ఇప్పుడు నేను బ్రాహ్మణుణ్ణి, నా ధర్మాన్ని నేను పరిపాలించుకోగలను, ఉదయమే లేచి సంధ్యావనం చేయగలను, మధ్యాహ్నం సంధ్యావనం చేయగలను, సాయంకాలం సంధ్యావనం చేయగలను, లేకపోతే ఏదైనా 4 మాటలు చెప్పండి అంటే నేను చెప్పగలను, అంతకంటే నేనేం చేయగలను కనుక. కాబట్టి నా ధర్మాన్ని నేను ఆచరించుకోగలను, కానీ రాముడు అలా కాబట్ట తన ధర్మాన్ని తాను ఆచరించుకున్నాయట. చాతుర్వర్ణ్యంచ, చతుర్వర్ణాల వారిని స్వే స్వే ధర్మే నియోక్షతి, వాళ్ళ వాళ్ళ యొక్క ధర్మాలను వాళ్ళ చేత ఆచరించేలా అవకాశం కల్పించాడు రామచంద్రమూర్తి. ఇది గొప్పతనం అండి. మహారాజు అంటే చక్రవర్తి అంటే అలా రాజ్య పరిపాలన చేయాలి. శ్రీరాముడు సర్వధర్మ పరిరక్షణ చేయకయున్న, జానకీ రాముడు భార్య పైన అనురాగము చూపకయున్న, అన్ని విషయాలలోనూ రాముడు ధర్మాత్ముడు అని మేము అంగీకరిస్తాము తప్పండి, ఒక్క విషయం దగ్గర వచ్చాడు మాత్రం రాముడిని నిలబెడతామండి అంటారు ఎవరై అంటే ఆడవాళ్ళు. దానికి కారణం ఏమిటంటే అన్ని విషయాల్లోనూ రాముడు ధర్మాత్ముడే మేము అంగీకరిస్తాం, కానీ నిండు చూలాలు గర్భవతి అయినటువంటి సీతాదేవిని అరణ్యాలకు పంపించి అరణ్యాలలో పరిచయించారు కదా చివరి సమయంలో. అవి ధర్మం ఎలా అవుతుందండి? రాముడు ధర్మ పరిపాలన చక్రవర్తి అంటారు, లేక ధర్మావతార మూర్తి అంటున్నారు. ఎలా రాముడు ధర్మాన్ని పరిపాలించాడండి ఈ విషయంలో? భార్యాధర్మాన్ని ఏ విధంగా పరిపాలించాడు, ఆచరించాడు అని ప్రశ్నిస్తూనే ఉంటారు ఎక్కడా కూడా. నేను ఎక్కడ రామాయణం చెప్పినా చివరి నేను ఒక గంట సేపు ఏం చేస్తూ ఉంటానయ్య అంటే చర్చాగోష్ఠీని నేను పెడుతూ ఉంటాను. ఏం చేతాయంటే ప్రత్యేకంగా రామాయణంలో ఎన్ని వేల అనుమానాలు ఉంటాయో, ఏం చేతాయంటే ఏదైతే 10 మంది మధ్యలో నడుస్తూ ఉంటుందో దాంట్లోనే మనకు కొన్ని కొన్ని అనుమానాలు అవి వస్తూ ఉంటాయి. కాబట్టి చర్చాగోష్ఠీని పెడుతూనే ఉంటాను. విజయనగరంలో ఓ చోట రామాయణం ఉపన్యాసం చెప్తుంటే ఆడవాళ్ళు ప్రత్యేకంగా నన్ను ఎన్ని ప్రశ్నలు వేసి ముంచెత్తేహారు అసలు అందరూ కూడా. అందులో సీతని పరిచర్చించడం ఎలా ధర్మము అని అన్నట్లయితే నేను నా ఆధారంగానే మీకు ఒక లౌకిక ధర్మాన్ని చెప్తాను. ఎలాగంటే నేను నా భార్య నాకు ఒక కొడుకు ఉన్నారు. నా కొడుక్కి స్కూల్లో నేను పాఠాలు చెప్తున్నాను. కాలేజీ ప్రిన్సిపాల్ని నా దగ్గరే చదువుకున్నాడు నా కొడుకు. నా కాలేజీలో నా క్లాస్లోనే ఉన్నాడు. ఆ క్లాస్లో 110 మంది విద్యార్థులు ఉండేవారు. ఇప్పుడు నేను నా కొడుకు యొక్క బాగుని మాత్రమే చూసుకోవాలా, లేక 110 మంది విద్యార్థుల యొక్క బాగుని చూడాలా అని అన్నట్లయితే, ఒకప్పుడు నా కొడుకు తెలివి తక్కువ వాడైనా వాడికి తక్కువ మార్కులు వస్తున్నా నా కొడుకు కంటే ఈ 110 మంది చాలా ఎక్కువ తెలివైనటువంటి వాళ్ళైనప్పటికీ కూడా ఇప్పుడు నేను ఒక విద్యా సంస్థ ఒక అధిపతిగా ఉన్నాను కాబట్టి అందరి విద్యార్థుల యొక్క బాగోగుల్ని చూచి నా కుర్రవాడి యొక్క బాగోగుల్ని పక్కకి పెట్టేనా సరే అందరి యొక్క బాగోగుల్ని నేను అంగీకరించాలి. అలా కాదండి, నా కుర్రాడి మీదే నేను ప్రేమ చూపిస్తాను అని నేను అన్నాను అనుకోండి, అయితే నువ్వు నీ ప్రిన్సిపాల్ పోస్ట్కి రిజైన్ చేసేసి రాజీనామా చేసేసి నువ్వు వెళ్ళిపోవడమే, పక్కకి వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోవాలి. ఇప్పుడు రామచంద్రమూర్తి ఇప్పుడు సీతాదేవిని పరిచర్చించడంలో వ్యక్తిగత ధర్మాన్ని పాటించాడా లేక రాజధర్మాన్ని పాటించాడా, భార్యాధర్మాన్ని పాటించాడా లేక ప్రభుధర్మాన్ని పాటించాడా అన్నట్లయితే రామచంద్రమూర్తి ప్రభుధర్మాన్ని పాటించాడు, భార్యాధర్మాన్ని పక్కకు పెట్టాడు. తన భార్య సీత ఎంత గొప్పదో ఆయనకి తెలుసు. సీతాదేవే చెప్పింది, నా భర్త ఎంతటి గొప్పవాడో నేను చెప్తున్నాను అని. ఎవరితో చెప్పిందయ్యా అంటే కౌశల్యా మహాదేవితో చెప్తుందండి. కొంచెం వెనక్కి వెళ్తున్నాను ఉదాహరణగా చెప్పడానికి. ఎందుకంటే కథ అంతా మీకు తెలుసున్నదే కాబట్టి ఉదాహరణప్రాయంగా మీకు తెలియచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా అరణ్యాలకు బయలుదేరుతున్నారు. అలా బయలుదేరబోయేటువంటి సమయంలో తండ్రి గారి పాదాలకు నమస్కరిద్దాము అని ఒక్కసారి వచ్చారు. అలా వచ్చినటువంటి సందర్భంలో సీతారామ లక్ష్మణులు ముగ్గురిని కౌశల్యాదేవి చూచింది. చూచి సీతాదేవిని కూడా చూచి రామచంద్రమూర్తితో ఒక మాట మాట్లాడింది. ఆవిడ కూడా సీతాదేవితో కూడా ఒక మాట అంది, చూడు సీత, రాముడు కూడా రాజకుమారుడే అనిపించుకున్నాడు. నా దగ్గరకు వచ్చి తన అరణ్యాలకు వెళ్తున్నాను అని చెప్పాడు తప్ప నిన్ను తీసుకెళ్తున్నట్టుగా చెప్పలేదు. ఈ లోకంలో రాజులు ఏ విషయమైనా గుమ్మనంగా అట్టే పెడతారు, కాబట్టి చూసావా ఎలా చేశాడో నా కొడుకు అని బాధపడింది. అప్పుడు సీతాదేవి ఏమంది అంటే, అమ్మా అంటే అత్తగారు అనుకోండి, అమ్మాని సంబోధిస్తుంది కదా, కాబట్టి అమ్మా నీ అంతఃపురంలోంచి వచ్చేటప్పటికి ఇంకా నా ప్రయాణం నిర్ణయం కాలేదు. అప్పుడు కౌశల్యాదేవి, సరే ఇప్పుడు నువ్వు నా కొడుకు వెంట నువ్వు అరణ్యాలకు వెళ్ళడం ఒక విధంగా నాకు సంతోషమే, కానీ ఒక విధంగా నాకు దుఃఖదాయకమవుతోంది అందండి కౌశల్య. అదేమిటమ్మా అంటావా, ఈ లోకంలో ఆడవాళ్ళ యొక్క మనస్తత్వం ఎటువంటిది అంటే, సీత భర్త కుబేరుడైన వెలభామినికై వడి గౌరవించుచు భర్త దరిద్రుడైన పరభామినికై వడి సడించుచు. ఈ లోకంలో భర్త కనుక కుబేరుడు కనుక అయినట్లయితే మేము కూడా చూడండి ఉద్యోగం చేసిన సేపు సరదాగా అంటున్నాను. ఈ లోకంలో ఏమిటంటే భర్త ఉద్యోగం చేసిన సేపు పట్టుకొచ్చే డబ్బు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వేళ ఆడవాళ్ళు అయ్యో మా ఆయన మా ఆయన మా ఆయన అంటారు. రిటైర్ అయిపోయారని అనుకోండి, అయిపోయిందని మా ఆయన పని అంటారు ఎవరినో కూడా. కాబట్టి భర్త కుబేరుడైన భర్త కనుక డబ్బు కనుక పట్టుకొస్తున్నాడు అనుకోండి, ఆ గౌరవం ఆ విధానం ఆయన అయ్యి బాబు ఏమన్నా ఫేనేస్తా ఉన్నాడు కరెంట్ ఇప్పుడే పోయిందా ఉన్నాడు విసురుతా అని కొంగు పట్టి ఒక్కసారి విసిరేస్తుంది. అవే రిటైర్ అయింది అనుకోండి, ఆ ఏం కంగారెట్టి కూర్చోండి అంటుందండి. కాబట్టి భర్త దరిద్రుడైన పరభామినికైవడి ఈసడించుచున్, ఇది లోకంలో ఉండే స్త్రీధర్మం అమ్మా. ఈవేళ నా కొడుకు ఈవేళ అరణ్యాలు పాలైపోయాడు, రాజ్యభ్రష్టుడైపోయాడు, ధనం లేకుండా అరణ్యాలకు వెళ్ళిపోతున్నాడు. ఇటువంటి పరిస్థితులలో నీవు ఇదివరకు చూపించిన గౌరవాన్ని నా కుమారుడి మీద నువ్వు చూపించగలవా చూపించలేవా? నువ్వు ఒకనాడు వెళ్ళకపోతేనే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తోంది అని ఇంకో మాట కూడా ఉంది. అది కాదమ్మా వెళ్తాను అంది ఆవిడ సీతాదేవి. సరే వెళ్తున్నావు కాబట్టి నేను కొన్ని నీకు జాగ్రత్తలు చెప్తున్నాను అందండి. వనిలోన ఏరి తెచ్చిన కందమూలముల్ చిదుక మంటల మీద చూడనీక, మా నా కుమారుడు రాజకుమారుడు, రాజభోజనాలు ఆరగించినవాడు, ముత్యాల శాలలో బంగారు పళ్ళాలలో రజత పాత్రలలో భుజించినటువంటి వాడు, అటువంటి వాడు ఈవేళ అరణ్యంలో భోజనం చేయవలసి వస్తోంది. అక్కడ గ్యాస్ పొయ్యిలు లేకపోతే కుక్కర్లు అవి ఏమి ఉండవు కదా. ఆ లక్ష్మణుడు పట్టుకొచ్చినటువంటి ఆ ఎండు చితుకుల మీద నువ్వు వంట చేయాలమ్మా. అవి కనుక బాగా కనుక అంటుకుపోయాయి, బాగా వెలిగిపోయి మండిపోయాయి అనుకో, ఆ కందమూలాలు కాస్త చివిడిపోతాయి, నా కొడుకు తినలేడు. పోనీ అలాగని మంట తగ్గించేసావు అనుకో మనుబాయి అయిపోతుంది, అప్పుడు నా కొడుకు తినలేడు. ఎలా వంట చేస్తావానమ్మా? వనిలోన ఏరి తెచ్చిన కందమూలముల్ చుదుక మంటల మీద చివుడనీక, దారినే గడువేళ ధరణీంద్రు కథలతో పువ్వైన మనసును నవ్వనీక. నా రాముడు యొక్క నా కొడుకు యొక్క మనస్సు ఎటువంటిదయ్యా అంటే పువ్వులాంటి సుకుమారమైన మెత్తదైన నవనీప సభ్రస హృదయుడు నా కుమారుడు. అటువంటి సమయంలో వెళ్తున్న సందర్భంలో సీత ఆడవాళ్ళు కథలు బాగా చెప్తారు అని అంటారు కదా, కాబట్టి ఒక కథ చెప్పవా అని నిన్ను అడిగాడు అనుకో, ఆ చెప్పే సందర్భంలో ఏ షోడశ మహారాజుల కథలో లేకపోతే చక్రవర్తుల కథలో నువ్వు చెప్పడం ప్రారంభించావు అనుకో, పరోక్షంగా ఏమనర్థము అంటే నిన్ను కట్టుకున్నాను కాబట్టి అడవుల పాలు అయ్యానయ్యా అని చెప్పినట్టు అర్థం. అమ్మ నా భార్య నన్ను ఎలా అంది అని ఆయన మనస్సు బాధపడుతుంది. కాబట్టి ఇటువంటి వ్యంగ్యమైన కథలు, ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు, నా కొడుకు యొక్క మనస్సుకి బాధ నొప్పించేటువంటి కథలు ఈ కథలు మాత్రం చెప్పవద్దు. దారినే గడువేళ ధరణి మృ కథలతో పువ్వైన మనసును నవ్వనీక, చెట్టు నీడల బడల్చంది నిలిచిన ఎప్పుడు పైయద చెమ్మట పట్టనీక. కాస్త నడుస్తూ ఉన్నాడు అనుకో, చెమట్లు పడతాయి ఎంతసేపు కూడా. నా కొడుకు ఎంతసేపు రాజవీధుల్లో వెళ్తున్నప్పుడు గుర్రాల మీద ఏనుగుల మీద రథాల మీద వెళ్ళాడు. ఏదో విశ్వామిత్రుని యొక్క యాగాన్ని రక్షించడానికి మాత్రం ఒకనాడు అరణ్యాల్లోకి వెళ్ళాడు కాళ్ళ నరకన్. కాబట్టి 14 సంవత్సరాలు అరణ్యాలలో నడిచేటువంటి సమయంలో ఎప్పుడైనా కనుక కాస్త చెమట పట్టింది అనుకో, చెట్టు నీడల బడల్ చెంది నిలిచిన, ఒక చెట్టు నీడలో ఎక్కడైనా బాగా అలసడతో నిలిచి సీత చెమట్లు పట్టేస్తున్నాయి కాస్త విసరవా అని అడిగాడు అనుకో, ఏం చేయమంటారు? ఇక్కడేమైనా విసనకర్ర ఏమైనా ఉందా లేక వింజామర్లు ఏమైనా ఉన్నాయా, ఎలా విసరమంటారు అన్ను ఇలా మాట్లాడకు. ఏం చేతాయంటే మానవులకి మనస్సులో ఆలోచన ఉండాలే తప్ప, అభిప్రాయం ఉండాలే తప్ప ఉపాయం ఏదో దొరుకుతుంది. ఏం చేతాయి అంటే నీ యొక్క చీర కొంగు ఏదైతే ఉందో అది ఒక కుచ్చుగా మడిచి అది పయ్యవతో ఆ చీర కొంగుతో నువ్వు వీచి నా కొడుకు చెమట్లు పోగొట్టు. ఒక్క సంగతి చెప్తున్నాను, ఈ లోకంలో ఏ స్త్రీ అయినా ఏ భార్య అయినా భర్త ఎల్లప్పుడూ తన దగ్గరే ఉండాలి, ఆ భర్త దగ్గరే ఉండాలి అని కోరుకోవాలి. అలా కాదు, ఈ భర్తని కాస్త ఎక్కడికో దూరంగా పంపిద్దాం, కాస్త డబ్బులు పెడితే అక్కడ బాగా ఎక్కువగా వస్తాయి. ఏమండి వ్యవస్థ, మీరు అమెరికా వెళ్ళి వ్యాపారం చేసిరండి, లేక అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసిరండి, ఇక్కడ నేను ఉంటాను కాబట్టి డబ్బు బాగా వస్తుంది అని చెప్పి అక్కడికి పంపించావు అనుకో, వెళ్తాడు అక్కడ తైతక్కలాడాడు అనుకో, మొత్తానికే మోసం వస్తుంది అంతా కూడా. కాబట్టి ఎప్పుడూ కూడా భర్తని ఎల్లప్పుడూ దూరభూములకు పంపించకూడదు. నువ్వు కూడా అటువంటి తెలివి తక్కువ పని ఏమీ చేయకు. ఏం చేతాయంటే వనిలోన ఏదో కావలెనని, ఆ అరణ్యంలో ఏ మృగాలో ఏ మాయా మృగాలో కనపడ్డాయి అనుకో, ఏమండి నాదా అవి తెచ్చిపెట్టండి ఇవి తేండి అని ఆ భర్తను దూరంగా పంపించావు అనుకో, పంపించావనుకో భర్తకు దూరం అయిపోతావు అని పరోక్షంగా చెప్పినట్టుగా చెప్పింది. ఇన్ని మాటలు ఎందుకమ్మా, ఒక్క సంగతి చెప్తున్నాను, ఈ 14 సంవత్సరాలు నువ్వు ఎలా ఉంటావు అని అన్నట్లయితే నువ్వు ఆయనకి భార్యవు అనే సంగతి మర్చిపో, తల్లిలా ప్రవర్తన. ఏ తల్లికి భార్యకి తేడా ఏమిటండి అని అంటారా, ఎప్పుడైనా ఓ కొడుకు కనుక బజారుకు కనుక వెళ్ళాడు అంటే తల్లి పొట్ట చూస్తుందిటండి, భార్య అని చూస్తుంటే వీపు చూస్తుందిటండి. అది వీపు చూడడానికి ఏమిటండి అంటే, ఇప్పుడు ఏమైనా సంతకు కనుక వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఈ బ్యాగులు ఆ బ్యాగులు VIP సంచీలు ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఈ చేతులతో పట్టుకొస్తున్నాం. పూరకాల్లో సిమెంట్ సంచి పడేసేవారు, ఆ సిమెంట్ సంచి సంతకు వెళ్ళేవారు, ఎన్ని బీరకాయలు వంకాయలు 4 కేజీలు 5 కేజీలు కొనేవారు, అవి పట్టుకొచ్చి పాపం ఇలా వెనకాల వేలాడీసుకు వచ్చేవాడు. భార్య ఎన్ని కేజీలు పట్టుకొచ్చాడు, అప్పుడు కేజీలు కావు 20లు కాబట్టి ఎన్ని 20లు పట్టుకొచ్చాడు, ఎన్ని పాపలాలు పట్టుకొచ్చా అని వెనకాల చూసేదిట. తల్లి ఏం చేసింది, పాపం ఈ అవి పొద్దుననగా వెళ్ళాడు, సాయంకాలం అయిపోయింది, పాపం ఈ కుర్రవాడు యొక్క పేగులు ఏం లోపలకు నొక్కుపోయాయో అని తల్లి చూస్తుంది. కాబట్టి ఈ 14 సంవత్సరాలు కూడా నువ్వు భార్యమనే సంగతి విస్మరించు, తల్లిలా నువ్వు ప్రవర్తించు. ఊహనించదవే నేనా యుక్తులల్లా ఆచరించుటకెల్లా సమర్థవౌదు. నేను చెప్పేటువంటి ఈ మాటలు ఎల్లప్పుడూ కూడా నువ్వు ఊహల్లో అట్టే పెట్టుకున్నావు అని అన్నట్లయితే నువ్వు ఆచరిస్తావు కాబట్టి దృష్టిలో పెట్టుకోవాల్సింది అందుకే. అప్పుడు సీతాదేవి సమాధానం చెప్తోందండి, అమ్మా అసలు రాముడికి నాకు ఉండేటువంటి సంబంధం నీకు ఇంకా అర్థం కాలేదన్నమాట. ఇన్నాళ్ళు 12 సంవత్సరాలు జీవించాను ఇక్కడ అయోధ్యానగరంలో నేను, ఈ 12 సంవత్సరాల అయోధ్యానగర నా నివాసంలో నా వాసంలో నేను నా భర్తని నా రాముణ్ణి ఎలా సేవించానో నువ్వు అవగతం చేసుకోలేదన్నమాట. నీ కొడుకు సాల భూజంబు నేను లతను, అమ్మా నీ కొడుకు ఒక సాల వృక్షం లాంటి వాడు, ఆ సాల వృక్షానికి అంటి పెట్టుకున్నటువంటి ఒక తీగ ఎటువంటిదో ఆ తీగ సీతాదేవి. నీ కొడుకు అన్ను వీణియ, నీ కొడుకు బంగారపు వీణ లాంటి వాడు, ఆ వీణలో ఉండేటువంటి తీగ ఎవరయ్యా, నేను తీగ ఆ తీగని నేను. నీ కొడుకు వార్షుక భ్రంబు, నీ యొక్క కొడుకు వర్షాకాలపు మేఘం లాంటి వాడు, నేను మెరపు, నేను దాంట్లో ఉండే మెరపు తీగ లాంటిదా. నీ కొడుకు సూర్యదేవుడు నేను వెలుగు, నీ కొడుకు సూర్యదేవుడు లాంటి వాడు, సూర్యభగవానుడు, ఆ సూర్యభగవానులోంచి వచ్చేటువంటి కాంతి ఎవరయ్యా, ఈ సీత. అతడు కులాలుడు మెత్తని క్షితి మృత్యును నేను, ఆయన ఒక కుమ్మరి లాంటి వాడు, కుమ్మరి కనుక కొండ కనుక చెయ్యాలి అంటే ఆయనకి మెప్పనైనా మట్టి కావాలి. ఆయన పురుషుడు, ప్రపంచాన్ని నిర్మించాలంటే ప్రకృతి కావాలి, కాబట్టి ప్రపంచాన్ని నిర్మించడానికి కావలసిన ప్రకృతి ఎవరయ్యా అంటే నేను. అతడు కులాలుండు మెత్తని క్షితి మృత్యును నేను, అతండు చిగురాకు సమాహిత నైగ నిజ్ఞమును నేను, ఆయన ఒక చిగురాకు లాంటి వాడు, ఆ చిగురాకులో ఉంటే నిగనిగలాడే కాంతి సీతాదేవి. ఇంత మాటలు ఎందుకమ్మా, అతండు దైవంబు భక్తురాలను నేను, శ్రీరాముడు దేవుడు నేను భక్తురాలు. ఈ లోకంలో దేవుడు భక్తుడిని విడిచిపెట్టాడు, భక్తుడు దేవుణ్ణి వదిలిపెట్టాడు, మా ఇబ్బర సంబంధము అటువంటిదమ్మా. అతడు జలంబు నేను ప్రవాహము. ఈ లోకంలో సీతారాముల యొక్క అనుబంధం ఎటువంటిది అంటే, మేమేదో బాహ్యంగా వేరు ఉన్నట్టుగా ఒకప్పుడు ఉంటే ఉండవచ్చు, కానీ రాముడు ఎటువంటి వాడయ్యా అంటే ఒక జలం, నది లాంటి వాడు. ఆ జలంలో ఉండే ప్రవాహం ఎవరయ్యా అంటే ఈ సీత. జలంలోంచి ప్రవాహాన్ని, నదిలోంచి ప్రవాహాన్ని ఎవరు విడగొట్టగలరమ్మా? అపడు జలంబు నేను ప్రవాహము రాఘవుడాకాశంబు. రామచంద్రమూర్తి ఆకాశం లాంటి వాడమ్మా. ఆకాశంలోంచి వచ్చిన శబ్ద పరబ్రహ్మం ఏమిటంటే ఓంకారం. ఆయన పరబ్రహ్మము. ఓంకారం ఎవరయ్యా అంటే నేను. ఆయన ఎవరయ్యా అంటే ఇంద్రుడగుణాయన హవిస్సు నేను. ఆయన సాక్షాత్తు దేవేంబుడు లాంటి వాడు. ఆ దేవేంబుడికి ప్రీతికరంగా సమర్పించే హవిస్సు ఎవరయ్యా అంటే ఈ సీతాదేవి. వేదములున్నతడు. వేదములు ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి. స్వరం లేకుండా వేదాలు ఉండవు. వేదానికి స్వరానికి సందీప సంబంధం ఉంది. ఆ స్వరం ఎవరయ్యా అంటే ఈ సీతాదేవి. కాబట్టి ఆయనకి నాకు ఎల్లప్పుడూ అలాగ భేదం అనేది కనపడదు అని చెప్పింది. అటువంటి సీతాదేవిని రామచంద్రమూర్తి పరిచయించారు. ఎలాగా, ఎందుకయ్యా అన్నట్లయితే, రాజధర్మాన్ని పాటించాలా భార్యాధర్మాన్ని పాటించాలా అని ఆలోచించారు. రాముడు సత్యవాక్య పరిపాలకుడు. ఆయన వాళ్ళు మరి ఋష్యశృంగ మహర్షి పుప్రకామేష్టి యాగం చేయబోయేటువంటి సమయంలో దేవతలందరూ కూడా ఈయన్ని ప్రార్థన చేశారు మహావిష్ణువుని. అలా ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, నేను తప్పనిసరిగా ఈ భూలోకంలో ఒక మానవుని యొక్క రూపంలో సంచరిస్తాను, ఎన్ని వేల సంవత్సరాలు 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తాను అని చెప్పారు. ఇప్పుడు సీతాదేవిని వదిలిపెట్టడమా రాజ్య పరిపాలన చేయడమా? పోనీ రాజ్యాన్ని కనుక వదిలిపెట్టి సీతాదేవినే కనుక స్వీకరించి ఏ భరతుడికో లక్ష్మణుడికో కనుక అప్పగించినట్లయితే భార్యతో ఆయన ఉండవచ్చు. అప్పుడు ఆయన ఏం చేసిన వాడయ్యా? సత్యవాక్యానికి భిన్నమైనటువంటిది అవుతుంది. కాబట్టి ఈ లోకంలో విష్ణువుగా ఉండి దేవతలకు ఏ మాట అయితే ఇచ్చాడో అటువంటి మాటకి ఎల్లప్పుడూ పుల్లు జరగకుండా ఆయన ఏం చేశారే అంటే, సత్యవాక్య పరిపాలనకి మాత్రమే కట్టుబడినటువంటి వాడే రాజధర్మాన్ని పాటించి భార్యాధర్మాన్ని పక్కన పెట్టేశారు. ఒకసారి దీనికి స్వారస్యం కూడా చెప్తారు, పండితులు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. సర్వసాధారణంగా ఏమిటాయి అంటే, మన భారతీయ సంప్రదాయ ప్రకారంగా మన ఇంట్లో కనుక ఒక అమ్మాయి మన కోడలే అనుకోండి, తొలిచూలు ప్రసవం అయిందనుకోండి, ఎక్కడికి పంపిస్తాం? మనం పుట్టింటికి పంపిస్తాం. ఇప్పుడు అలాగే రామచంద్రమూర్తి ఇప్పుడు సీతాదేవిని ఎక్కడికి పంపించాలండి? పుట్టింటికి పంపించాలి. పుట్టిల్లు ఎక్కడ? మిథిలా నగరం. ఒక వ్యాఖ్యానం ప్రకారంగా చూచినట్లయితే సీతాదేవి గర్భవతి అయినటువంటి సమయానికి మిథిలా నగరాధిపతి అయిన జనక మహారాజు హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోయాడు అన్నారు. మరి ఇప్పుడు ఏమిటయ్యా, మరి ఎక్కడికి పంపించాలి? ఒకనాడు కనుక తండ్రి కనుక అందుబాటులో లేకపోతే అన్నగారి దగ్గరికో తమ్ముడి దగ్గరికో పంపించవచ్చు. ఎక్కడికి పంపిద్దామని ఆలోచన చేశారట రామచంద్రమూర్తి. ఈ ఇలా ఆలోచన చేద్దాం అనుకుంటూ ఉంటేనే సీతాదేవి కోరేసిందండి. ఏంచేతాయంటే, అసలు సీతాదేవి యొక్క గొప్పతనం ఇంత అంతా కాదండి. నిజంగా రాముణ్ణి ఎక్కడా ధర్మ సంకటంలో అట్టే పెట్టకుండా సీతాదేవి ప్రవర్తించమని చెప్పి సీతాదేవికి ముందు నమస్కారం పెట్టవలసిందేనండి. అర్థమైందండి. చిత్త చివర కూడా అగ్నిప్రవేశం చేసే సమయంలో రాముడు సీతాదేవిని అగ్నిప్రవేశం చేయమని చెప్పలేదండి. అర్థమైందండి. అందరు రాముడు సీతాదేవి అగ్నిప్రవేశం చేయించాడు అని చెప్తారండి. అసలు లేదండి అలా రామాయణంలో. కానీ రాముడు కొన్ని వాక్యాలు మాట్లాడాడు, కొంచెం ఆడవాళ్ళ మనస్సు బాధపడుతుంది. వెంటనే లక్ష్మణ చిపి అగ్నిప్రవేశం చేస్తాను, వెంటనే సిద్ధం చేయవలసింది అని తనంపడ తాను అగ్నిప్రవేశం చేయడానికి సీతాదేవి ముందుకొచ్చిందే తప్ప రాముడు సీతాదేవిని అగ్నిప్రవేశం చేయమని చెప్పలేదండి. ఎప్పుడూ సీతాదేవి రాముడికి ధర్మ సంఘటనలో ఎప్పుడూ పెట్టలేదు. ఇప్పుడు ధర్మ సంఘటనలో రాముడు పడబోతున్నాడు. అందుకే సీతాదేవి, రామ నాథుని నాథ, నన్ను వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి పంపించండి అని ఈవిడే కోరి. ఎందుకు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి పంపించారట? వాల్మీకి కూడా వల్మీకములోంచి బయటకు వచ్చాడు, అంటే పుట్టలోంచి బయటకు వచ్చాడు, అంటే మట్టిలోంచి బయటకు వచ్చాడు. సీతామహాసాధ్యం కూడా భూమిలోంచి పైకి వచ్చింది. ఇది మట్టే, అది మట్టే. కాబట్టి రెండింటికి సమీప సంబంధం ఉంది. కాబట్టి సోబర సోబరి సంబంధం ప్రకారంగా రామచంద్రమూర్తి కూడా వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమంలో సీతాదేవిని ఉంచడం న్యాయము అని ఆలోచించారే తప్ప పరిత్యజించడం కాదు అంటారు. వెంకటాధ్వరి అనేటువంటి మహాకవి విశ్వగుణావశ్యం అనే పుస్తకం రాస్తూ లక్ష్మీం బిభ్రత్ జవిరతం రామాకృతి శ్రీపతి, లక్ష్మీదేవిని ఎల్లప్పుడూ తన హృదయంలో అట్టే పెట్టుకున్నటువంటి ఆ శ్రీనివాసుడు ఆ శ్రీపతి వేళ రాముడు అనేటువంటి అవతారం ధరించినటువంటి వాడై లోకంలో ఒక వృత్తిని అనుసరించాలి అని ఈవేళ రాజధర్మాన్ని పాటించి సీతాదేవిని పంపించాడే తప్ప సీతాదేవిని పరిత్యజించాడు అన్నట్లయితే వాడు రామాయణం అర్థం కాదు అనర్థము అని విశ్వగుణావశ్యంలో రాస్తారండి. కాబట్టి ఇటువంటి విషయాలు కనుక మనం చూచినట్లయితే జానకి రాముడు భార్య పైన అనురాగము చూపకయున్న హైందవారామే ఎండమావి కదా. ఇంక ఈ భారతదేశంలో చెప్పుకుంటూ గ్రంథమే ఉందండి. ఇంకా ఎంచేతంటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట రాశారండి, ఈ లోకంలో ఏమయ్యా మళ్ళీ నువ్వు రామాయణ కల్పవృక్షం ఎందుకు రాస్తున్నావయ్యా అని అడిగారండి. మరల ఇదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళ తినుచున్న అన్నమే తినుచున్నది నాళ్ళు తన రుచి బ్రతుకులు తన వికాన. నన్ను భోజనం చేశాను ఇవాళ భోజనం ఏమన్నామనే, నన్ను వంకాయ ఉల్లికారం పెట్టాం ఇవాళ కొత్తిమీర కారం రేపు అల్లంకారం ఎల్లుండి ఫ్రై చేయమంటున్నాం. కాబట్టి ఎంతసేపు భోజనం అయితే రుచి ఎలాగైతే ఉంటుందో అలా రామాయణాన్ని వినాలనే రుచి కలగాలే తప్ప ఒక కొత్త కొత్త పద్ధతిలో అది వినాలని అనుకుంటాం. చేయు సంసారమే మరల చేయుచుందే తనదైన అనుభూతి తనది కాన. ఎవరికి ఏమైనా సంసార పండగ అల్లుడిని కూతుర్ని అమ్మని పిలిచారు కదా మళ్ళీ పిలవడం, ఎందుకంటే ఎందుకు పిలవడం, ఆ సంసారం ఆ ఆనందం అదోటి ఆనందం. రాత్రే మహాకవి రాశాడు, ప్రేమనగర్లో పాట రాశాడు, అంతా మట్టేనని తెలుసు ఇది ఒక మాయేనని తెలుసు తెలిసి వలచి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు. కాబట్టి ఏమిటయ్యా అంటే సంసారం అదో మధురం, కాబట్టి ఎన్నో వస్తూ ఉంటాయి దీంట్లో అవన్నీ పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ మనం వెళ్ళిపోతూ ఉండాలి. నేను నమస్కారం అంటూ పెడితే ఎవరికి నమస్కారం పెట్టమంటావయ్యా? ఈ లోకంలో నమస్కారం పెట్టడానికి ఒక పుణ్యపురుషుడు ఒక రాముడు తప్ప ఎవరున్నాడు? కనుక ఎన్ని పురాణాలు ఎన్ని యుగాలు ఎన్ని చరిత్రలు తరిగేసినా అసలు రాముడు లాంటి వ్యక్తి ఎవడున్నాడు? కనుక నమస్కారం అంటూ పెడితే రాముడికే నమస్కారం పెట్టాలి. తలచిన రామునే తలచదనే నన్ను నమస్కారం అంటూ పెట్టినా భావించిన ఆయనకే నమస్కారం పెట్టాలి అన్నాడు. కాబట్టి అటువంటి రాముడు ధర్మానికి అంకితమైనటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క గుణాలని ఇక్కడ మనం ప్రస్తావించుకుందాం. అందులో అసలు సర్వసాధారణంగా రాముడు ధర్మాత్ముడు దశరథ మహారాజు పొగిడాడు అనుకోండి, అది మనం పెద్ద లెక్కట్టక్కర్లేదు. ఏం చేతయ్యా అంటే ఏ తండ్రైనా తన కొడుకుని అలాగే పొగుడుకుంటాడు. ఏం చేతయ్యా అంటే వాడు ఎన్ని అలర పనులు చేసినా ఇంట్లో చిల్లర డబ్బులు మాయమైపోతున్నా కొంచెం కొంచెం నోట్లే పట్టుకుపోతూ ఉన్నా ఏమండి ఈ మధ్యన మీ అబ్బాయి రోడ్డు మీద కనపడుతున్నాడండి అంటే ఏమండో ఎవరిని చూసి అంటున్నారు మీరు అంటాడించి అంటే ఏ తండ్రి కూడా తన కొడుకు చెడ్డవాడు అని ఎవరైనా అంటే తండ్రి సహించలేడు, సమర్థించుకుందుకే ప్రయత్నం చేస్తాడు. అలాగే తల్లి కౌశల్యాదేవి కనుక నా కొడుకు ధర్మాత్ముడు అని చెప్పింది అనుకోండి అసలే మనం లెక్కట్టక్కర్లేదండి. ఏం చేతయ్యా అంటే తండ్రిని కూడా భర్తను కూడా మసిబూసి మారేడికాయ చేసి ఈ జీలకర్ర డబ్బాల్లోనూ ఆ పోపుల డబ్బాల్లోనూ దాచిన డబ్బులన్నీ కొడుకు పెట్టేస్తుంది ఆవిడ. కాబట్టి ఆవిడ మాటలు లెక్కలేదు. ఇంకా పోనీ వశిష్ఠాభులంబరు కూడా రాముని ధర్మాత్ముడిని పొగిడారు అంటారా? అవి అసలు లెక్క పెట్టక్కర్లేదు. ఇంచేతయ్యంటే యథారాజా తథా ప్రజ, మాకు ఎవడు 100 రూపాయలు ఇచ్చా అంటే వాడిని గొప్పవాడిగా మేము వర్ణించి పెట్టేస్తాం, అవి అసలు లెక్కట్టక్కర్లేదు. మరి ఏమిటయ్యా రాముడికి శత్రుపక్షం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ రాముడు ధర్మాత్ముడు అని పొగిడారే, ఇంక ఇంత గొప్పతనం ఎవరుకుంటుందండి అసలు ఒక్కసారి? అంబలో మొట్టమొదటి వాడు ఎవరయ్యా? మారీచుడు. అక్కడి నుంచి వస్తున్నానండి. కొన్ని ఉదాహరణలు ఆధారంగా రాముడు ధర్మాత్ముడు అనే విషయాన్ని మీ ముందు ప్రస్తావించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. రామచంద్రమూర్తి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. అమలో 1 సంవత్సరం చిత్రకోట పర్వతం మీద ఉన్నారు. 10 సంవత్సరాలు దండకారణ్యంలో నివసించారు. 11 సంవత్సరాలు అయిపోయిందండి. ఇంకా 3 సంవత్సరాలు అగస్త్య మహర్షి యొక్క ఆజ్ఞాప్రకారంగా పంచవటీ సీమలో నివసిస్తున్నారు. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇంకొక 1 సంవత్సర కాలం ఉంది అరణ్యవాసం. ఆ అరణ్యవాస సమయంలో శూర్పణఖ ప్రవేశించింది, కథంతా మీకు తెలుసు. ఆ సమయంలో శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసారు, అది తెలుసు మీకు. ఆ తర్వాత రామచంద్రమూర్తి ఖర దూషణ ప్రిసరస్కాభి చతుర్దశ సహస్ర రాక్షస వీరులందరినీ కూడా సంహరించారు. అలా సంహరించిన తర్వాత ఇక్కడి నుంచి అసలు విషయం ప్రారంభమవుతోందండి. అకంపనుడు అనేటువంటి ఒక రాక్షసుడు వెళ్ళి రావణ చక్రవర్తిని సంబర్శించాడు. సంబర్శించి జనస్థానంలో పంచవటి క్షేత్రంలో పర్ణశాలలో రాక్షస సంహారం ఏదైతే జరిగిందో అదంతా రావణుడికి ఒక్కసారి తెలియజేశాడు. అలా తెలియజేయడంతో వెంటనే రావణుడు, నడైతే ఇప్పుడే ఆ రాముడు చంపేస్తాను అని ఒక్కసారి బయలుదేరబోయాడు. అప్పుడు చెప్తున్నాయండి అకంపనుడు, రావణ చక్రవర్తి మహారాజా, నీవు రాముణ్ణి జయించలేవు అన్నాడు. ఎందుకు జయించలేను అన్నాడు. ఇగో రాముడు యొక్క శక్తి అంతా ఎవరి మీద ఆధారపడి ఉంది అంటే ఆ పక్కన ఉండేటువంటి సీతాదేవి మీద ఆధారపడి ఉంది. కాబట్టి నువ్వు రాముణ్ణి జయించాలి అనుకునే విషయాన్ని పక్కన పెట్టు, ఇంకా రాముడితో యుద్ధం వద్దు. ఎంచేత అంటే ఆ యుద్ధంలో రాముడి యొక్క పరాక్రమం ఎటువంటిదో చాట్ నుంచి నేను చూచాను. కేవలం 72 నిమిషాల కాలంలో 14,000 రాక్షసులను కొట్టిపడేశాడు. అసలు ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు నారి సారించాడో, ఎప్పుడు వదిలాడో, అసలు అంతా ఒక చిత్రంగా జరిగిపోయింది. కాబట్టి వద్దు, ఆయనతో విరోధం వద్దు. కానీ రాముడు మరణించేటువంటి మార్గం చెప్తున్నాను. ఆ సీతాదేవిని కనుక దూరం చేశావు అనుకో, రాముడు యొక్క శక్తి అంతా సీతాదేవి మీద ఉంది. సీతకు దూరమైనటువంటి రాముడు అంతా కూడా ఇంకా నిష్ప్రయోజనమే ఏమీ లేదు. ఆ సీతావిరహ దుఃఖంతో రాముడు సీతా సీతా అంటూ మరణిస్తాడు. కాబట్టి సీతాదేవిని దూరం చేయి. తస్యాపహర భార్యాత్వం ప్రమచ్చతు మహావనే సతయా అని ఒక పాఠం, సీతయా అని పాఠం కూడా ఉంది. సీతయా రహిత శ్రీమాన్ రామో హాస్యతి జీవితం. ఇదిగో సీతాదేవినేమిటి, నేనేమిటి, హరించవచ్చా అపహరించవచ్చా అని నువ్వు అనుకోక్కర్లేదు. ఎంచేతయ్యా నువ్వు రాక్షసుడు, మన రాక్షసుడు జాతిలో మనం పుట్టాం, మనకు ఎంతసేపు మన లక్షణాలు ఇటువంటివే. పక్క వాళ్ళ చీరకం గట్టుకు లాగడం, జడట్టుకు లాగడం, మనం చేసే పనులన్నీ ఈ పనులే. అందుకే మన రాక్షసులు అన్నారు. కాబట్టి మనకి ఇదేం తప్పులేదు. కాబట్టి నేను చెప్తున్నాను నీకు, ప్రమచ్చతు మహావనే, మోసమే చేస్తావో మరొకటి చేస్తావో ఏ విధంగా చేస్తావో వంచిస్తావో వంచు. సతయారహిత శ్రీమాన్ రామోహాస్యతి జీవితం. ఆ సీతాదేవి కనుక లేకపోతే రాముడు ఉన్నా లేకపోయినట్టే లెక్క. ఆయన సీతావిరహ దుఃఖంతో ఆయన ప్రాణాలు త్యజిస్తాడు. రాముడు లేకపోతే సీతాదేవి కన్నా ప్రాణాలు వదిలిపెడుతుంది. కాబట్టి సీతారాములు ఇప్పుడు మరణించే మార్గం చెప్పాడు, సీతాదేవిని అపహరించు అన్నాడు. అంత రావణ చక్రవర్తి ఒక్కసారి ఆలోచనలో పడ్డాయండి, పాప ఏం చేతాయంటే ఇదేమిటి, ఇంతవరకు కూడా ఇలా పరభార్యల్ని అపహరించినటువంటి వాడు ఎవడూ లేడు, ఈ అకంపనుడు ఇలాగ సీతాదేవిని అపహరించమని చెప్తున్నాడు, ఈ పని నేను చెయ్యవచ్చా చెయ్యకూడదా అని ఒక సందేహంలో పడ్డాడు. సందేహంలో పడి చూడండి, ఏదైనా మనకి సందేహం కనుక వస్తే మన కుటుంబంలో పెద్దవాడు కనుక ఉంటే వాడిని అడగడానికని మనం ఎలా అయితే వెళ్దామని ప్రయత్నం చేస్తామో ఆ విధంగా కాస్త వాడి కుటుంబంలో పెద్దవాడు మారీచుడు కాబట్టి ఆ మారీచుడిని అడుగుదామని వెళ్ళాడు. అలా వెళ్ళాపటికి మారీచుడు విన్నాడు ఈయన చెప్పిన మాటలన్నీ కూడా. నేను సంక్షిప్తంగా చెప్తున్నాను. అలా విన్న తర్వాత మారీచుడు ఏమన్నాడు అంటే, ఆఖ్యాత కెనసా సీత మిప్రరూపేణ శత్రునా సీతాం ఇహ ఆనయస్వేతి కో బ్రవీతి బ్రవీహి మాం. రావణ, ఈ లోకంలో మన చేతిలో కనుక అధికారం ఉంది అనుకో, మనం రాజు అయ్యాము అనుకో, ఒక మంత్రి అయ్యాము అనుకో, ఒక పెద్ద గురువు అయ్యాము అనుకో, మనల్ని అందరూ పొగుడుతూ ఉంటారు. ఎంతసేపు మీ అంతటి వాడు లేడు, మీరు చాలా గొప్పవారు అని పొగుడుతూ ఉంటారు. ఇవన్నీ మనం నిజం అనుకోకూడదయ్యా. ఇవన్నీ నిజం అనుకున్నట్లయితే మనం ఇంకా పప్పులో గాలేసినట్టే లెక్క. కాబట్టి సీతాదేవిని ఇక్కడ నిన్ను అపహరించవలసింది అతను చెప్పాడు అంటే ఆ అకంపండు నీకు శత్రువు తప్ప మిప్పుడు మాత్రం కాదు. ఆఖ్యాత కెనసా సీత మిప్రరూపేణ శత్రునా, అప్పుడు మిప్ర రూపంలో వచ్చిన శత్రు ఇంకేం అనుమానం లేదు. కాబట్టి నీకు స్నేహితుడు అనుకుంటున్నావు, అప్పుడు మాటలు నిజమనుకుంటున్నావు. ఇదిగో ఇంకా కొంతకాలం రాక్షస రాజ్యానికి చక్రవర్తిగా కనుక కావాలి అనుకున్నట్లయితే, ఇంకా నువ్వు చక్రవర్తిగా ఉండి రాక్షసులు 10 కాలాల పాటు పరిపాలించాలి అనుకున్నట్లయితే, నీ వల్ల రాక్షసులు 10 కాలాల పాటు సుఖంగా ఉండాలి అనుకున్నట్లయితే వెనక్కి వెళ్ళవలసింది అన్నారు. అలా ఎప్పుడైతే అన్నాడో విశ్వనాథ వారు అందమైన మాట రాశారు, ముంగిలా వెళ్ళిపోయాడు అని విశ్వనాథ వారు మాట అన్నారు, వెనక్కి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిందా, అప్పుడు శూర్పణఖ రంగప్రవేశం చేసిందండి. ఇంకా ఆడవాళ్ళు తిట్టడం ప్రారంభించారు అంటే ఎలా ఉంటుందో మనం చెప్పక్కర్లేదు. ప్రత్యేకంగా వాల్మీకి మహర్షి 2 సర్గలు రాశాయండి, ఎవరు శూర్పణఖ రావణాసురుని తిట్టిన తిట్లు 2 సర్గలు రాశాడు. నువ్వు రాక్షస చక్రవర్తివి కాదయ్యా, నువ్వు ఒక మూర్ఖ చక్రవర్తివి, నువ్వు నువ్వేమిటి చక్రవర్తి ఏమిటయ్యా, అసలు జనస్థానంలో ఏం జరుగుతోందో ఓ గూఢచారిని ఏమైనా పంపించావా, అక్కడ సీతారామ లక్ష్మణులు రహస్యంగా వనవాసం చేస్తున్నారనే సంగతిని ఏమైనా గ్రహించావా, అసలు నువ్వేమిటయ్యా రాజేమిటయ్యా, నువ్వు ఒక పనికిమాల అన్నవు దిక్కుమాలిన భ్రాతవు, నువ్వు నీలాంటి వాడు అన్నగారిగా ఉన్నా మాకందరికీ చావే, ప్రభువుగా ఉంటే ఇంకా దుర్మరణం చాలు చాలని తిట్టిందని కొట్టుకుని. అలా అన్నాటప్పటికీ ఈ లోకంలో ఆడపడుచు తిడుతుంటే కొంచెం కఠోరంగా కఠినంగా ఉంటుంది కాబట్టి ఆ మాటలు భరించలేక వినలేక సరే అని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తిరిగి మారీచాశ్రమానికి వచ్చాయి. మారీచాశ్రమానికి వచ్చి మళ్ళీ ఏమయ్యా ఇలా వచ్చావేమిటి అన్నాడు. ఏం చెప్పాడు, ఇలా నువ్వు నాకు సహాయపడవలసింది అన్నాడు. అప్పుడు మారీచుడు ఒక అద్భుతమైన మాట చెప్పాయండి, నిజంగా రామాయణంలో రత్నము లాంటి శ్లోకాలు కొన్ని ఉన్నాయి, అన్ని 24,000 శ్లోకాలు రామాయణంలో రత్నం లాంటివే. అసలు నిజంగా చెప్పాలి అంటే రామాయణంలో ఏ ఒక్క అక్షరము కూడా విడిచిపెట్టడానికి లేదండి. అసలు వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలు రామాయణాన్ని రాయడానికి ముందే బ్రహ్మగారు సత్యలోకంలో 100 కోట్ల శ్లోకాలతో ఈ రామాయణం రాశారండి. చరితం రఘునాథస్య శతకోటి పరివిస్తరం ఏకైకం అక్షరం పుంసాం మహాపాతక నాశనం అని చెప్తారు. మత్స్యపురాణంలో చెప్తారు, అలాగే ఆనంద రామాయణంలో చెప్తారు. ఈ 100 కోట్ల శ్లోకాలతో రామాయణం రాసిన తర్వాత సత్యలోకంలో బ్రహ్మగారు అందరికీ వినిపిస్తున్నట్టండి. మరి సత్యలోకంలో అన్ని లోకాల వాళ్ళు ఉంటారు కదా, మన భూలోకంలో పుణ్యాలు చేసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్తారు, పాతాళాభి లోకాల్లోనూ పుణ్యాలు చేసుకున్న వాళ్ళు అక్కడికి వస్తారు, ఎలాగా స్వర్గాభి లోకాల్లో వాళ్ళు అప్పుడు వస్తూనే ఉంటారు. 3 లోకాల వాళ్ళు త్రిలోకవాసులు రామాయణం విన్నట్టండి. ఆశ్చర్యపోయి రామచరిత్ర అసలు అంటూ చెప్పడం ప్రారంభించాము అన్నట్లయితే ఇంకా రామాయణం అంటే రామాయణమేనండి, ఏదో ఇప్పుడు ఏదో ఇక్కడ అక్కడ అక్కడ ఒక ముక్క ఈ 4 రోజులు చెప్పాలనే ఉద్దేశం కొద్దీ ఇలా చెబుతున్నామే తప్ప అసలు ఒక సాగరం అండి అసలు చెప్పడం అంటూ ప్రారంభిస్తే, అంత అద్భుతంగా ఉంటుంది రామాయణం అంటే. ఆయన అలా అందరూ చెప్పేవాడు ఎవరు మార్బోట్లు కాదు, సాక్షాత్ పితామహుడు చెప్తున్నాడు, అందరూ వింటున్నారు. అలా విన్న తర్వాత ఈ రామాయణం మాకిచ్చేయండి అంటే మాకిచ్చేయండి అని అందరూ పోట్లాడుకోవడం ప్రారంభించేస్తాను. ఊర్ధ్వలోకవాసులు అన్నట్ట, ఏమండి రామాయణం ఇది మా లోకంలోనే నువ్వు రాసావు కూడా మనకే అట్టే పెట్టవయ్యా అన్నారు. అప్పుడు వాళ్ళన్నారట భూలోకవాసులు ఆ రాముడు భూలోకంలో ఆవిర్భవించబోతున్నాడు కాబట్టి ఈ రామాయణం మాకిచ్చేయండి అని భూలోకవాసులు అడిగారు. పాతాళ లోకవాసులు అన్నారట ఎలాగైనా రాముడు మీ లోకంలో అవతరించబోతున్నాడు కాదయ్యా కాబట్టి మాకిచ్చేయండి అని వాళ్ళు ప్రారంభించారట. ఇంకా వాళ్ళ పోట్లాట్లు మామూలుగా ఉంటాయా, ఇంక ఇలా దెబ్బలాడుకుంటూ ఉంటే సాక్షాత్తు మహేశ్వరుడే అక్కడికి వచ్చేస్తాడు. అలా వచ్చి ఏమిటయ్యా ఈ దెబ్బలాట అన్నారు, రామాయణం తగులాడుకుంటున్నారు అన్నారు. దీనికి పెద్ద గొడవ ఎందుకయ్యా, 3 భాగాలు చేసేసి ఇచ్చేద్దాము అన్నారు. ఏ దీనికి ఈశ్వరుడు రావడం ఎందుకండి అంటారు. ఇది సరదా కథ కాబట్టి రామాయణంలో ఉందండి, అర్థమైందండి, ఆంధ్ర రామాయణంలో ఉందండి. ఇంచేది మరి కనెక్షన్ కుదరద్దండి, మరి శ్లోకాన్ని ముక్క ముక్కలు చేసేసి ఇచ్చేస్తే మరి కనెక్షన్ కలపద్దా, ఈశ్వరుడు కాబట్టి మహానుభావుడు కలిపాడు కాబట్టి 3 భాగాలు చేసి 33,33,33,333 శ్లోకాలు ఇచ్చేసేస్తాడు. ఇంకొక శ్లోకం మిగిలిపోయింది అండి, దాన్ని కూడా పంచవయ్యా అన్నట్టండి. శ్లోకంలో 32 అక్షరాలు ఉంటాయి, 3 పెట్టి భాగ్యం చేశాడు, 10 అక్షరాలు ఇచ్చేసాడు, ఇంక 2 అక్షరాలు ఉన్నాయి అండి. అప్పుడు ఈశ్వరుడు దీన్ని కూడా పంచండి అండి, 2 అక్షరాలు ఎలా పంచమంటే స్వరాలు బట్టి పంచవచ్చండి అన్నారు. అలా కాదయ్యా, ఈ లోకంలో ఏదైనా ఒక వ్యాపారం చేసినప్పుడు రుసుము తీసుకోవడం ఒకటి ఉంటుందయ్యా, కాబట్టి ఈ 2 అక్షరాలుని అట్టే పెట్టుకుంటాను అని ఆ రామ అని 2 అక్షరాలు ఆయన అట్టే పెట్టుకున్నారు అని ఆంబ రామాయణము అనేటువంటి రామాయణంలో రాస్తారు. అసలు రామచరిత్ర అంటే అంత గొప్పదండి. కాబట్టి అటువంటి రాముడు గురించి రామాయణంలో అన్ని శ్లోకాలు రత్నాలే, కానీ ఇగో ఇప్పుడు మారీతులు చెప్పిన శ్లోకం లాంటివి మనం మర్చిపోకూడదు. సులభ పురుష రాజన్ సపతం ప్రియవాదిన అప్రియస్య చ రాక్షస్య వక్త శ్రోత చ దుర్లభ. మనకు అధికారం ఉంటే మళ్ళీ ఎంతైనా పొగుడుతారు. నేను ప్రిన్సిపాల్గా ఉద్యోగం చేసేవాడిని, అందరూ వచ్చి మీరు ఇంద్రుడు చంద్రుడు జయన్ పొడుగుని పొగిడేవాడు. నేనేమో ఇంద్రుడులా ఉన్నానా ఏమైనా చంద్రుడులా ఉన్నానా, ఎందుకు పొగిడేరు? ఆ సెలవు చీటి గురించి పొగుడుతూ ఉంటారు. కాబట్టి ఈ లోకంలో మన దగ్గర అధికారం కనుక ఉంది అంటే అందరూ పొగుడుతూ ఉంటారు. ఇవన్నీ నిజమనుకున్నావు అంటే ఇంక పడిపోయామంటే లెక్క. కాబట్టి నువ్వు రాజువు కాబట్టి, చక్రవర్తివి కాబట్టి నువ్వు పొగిడేరయ్యా. సులభ పురుష రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య పచ్చస్య వక్త శ్రోత చ దుర్లభ. ఈ లోకంలో నిజం ఎప్పుడు ఎలా ఉంటుందని విషంలా ఉంటుందండి, అబద్ధం ఎప్పుడు ఎలా ఉంటుందండి అమృతంలా ఉంటుందండి. అంచేత ఈ మధ్యన ఉపన్యాసాలు చెప్తున్నప్పుడు అసలు సంగతులు అందరూ చెప్పడం మానేస్తున్నారు. ఈ మాటలు ఆ మాటలు చెప్పడం ప్రారంభించి ఓ ఇంకెలా చెప్పేయాలో అలా చెప్పేస్తున్నారు. ఇగో నా మాట వినవయ్యా అన్నాడు. వినలేదు రావణాస్. ఏం చేయమంటావు అన్నాడు. అయితే నాకు ఉపకరించవలసింది అన్నాడు. ఏం చేయమంటావు అన్నాడు. మాయా కల్పనలందుమేటివి కదా మామా కురంగంబవై ఆయబ్జక్షిమనంబు మోహపడచేయన్ రాముడుంబోవు. మారీచుడు మరి యక్షుని యొక్క సంతానం కాబట్టి వారికి ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు వాడికి బాగా వచ్చు. ఏం చేతాయంటే ముందు మరి ఆ తల్లి వాడు ఒక యక్షుడి యొక్క కుమార్తె ఆవిడ ఎవరై అంటే తాటక కాబట్టి కొన్ని విషయాలన్నీ వాడికి వచ్చాయి. కాబట్టి నీకు ఇంద్రజాల మహేంద్రజాల విద్యలన్నీ నీకు వచ్చాయి కాబట్టి మాయా కల్పనలందుమేటివి కదా మామా కురంగం భవై నువ్వు లేడిగా మారవలసింది అన్నాడు. ఇదేమిటయ్యా నువ్వు సీతాదేవిని అపహరించడానికి నేను లేడిగా మారడానికి సంబంధం ఏమిటి అన్నాడు. అప్పుడు చెప్పేయండి రావణాసురుడు, ఈ లోకంలో ఆడవాళ్ళు కనుక లోబరుచుకోవాలి అన్నట్లయితే బంగారాన్ని ఎర చూపించి లేక మంచి మంచి పట్టు చీరలను చూపించి మనం వసిపరుచుకోవచ్చయ్యా. కానీ సీతాదేవి బంగారానికి వస్త్రాలకి లొంగనిది. కానీ మరి దీనికి మాత్రం ఎలా లొంగుతుంది అని అంటావా? ఈ లోకంలో పెద్ద పెద్ద వాళ్ళకి చిన్న చిన్న బలహీనతలు ఉంటాయే. ఏం పని కుక్కలను పెంచాలని, పావురాలను పెంచాలని, లేకపోతే మరోటి పెంచాలి అనేటువంటి చిన్న చిన్న బలహీనతలు ఉంటాయే. కాబట్టి ఇంత గొప్పదైన మృగంగా కనుక నువ్వు మారితే ఆవిడ తప్పనిసరిగా కోరక మానదు అన్నారు. అంచేపనే రామాయణంలో వ్యాఖ్యానంలో రావణుని యొక్క ప్రణాళిక ప్రకారంగా రాముడు సంచరించాడా లేక రాముడి యొక్క ప్రణాళిక ప్రకారంగా రావణుడు సంవరించాడా అని అన్నట్లయితే ఒక విధంగా చెప్పాలి అంటే రావణుని యొక్క ప్రణాళిక ప్రకారంగానే రాముడు సంచరించాడు, సీతారాములు సంచరించారు అంటారు. ఈ ప్రణాళిక ప్రకారంగా అక్కడ ఏం జరుగుతుంది ముందుకు వెళ్దామండి కథ. ఆ మారీచుడు చెప్పేటువంటి మాటలు తర్వాత చెప్తానండి. నిజంగానే ఈ మారీచుడు మాయామృగమై ఇటు అటు తిరుగుతున్నాడు. అలా తిరుగుతుంటే సీతాదేవి చూచింది, ఒక్కసారి గట్టిగా అరిచింది. రాముడు లక్ష్మణుడు కూడా చూచారు. ఆ సీతాదేవి యొక్క ఆ అరుపు వినడంతో, ఆ మాటలు వినడంతో ఒకసారి లక్ష్మణస్వామికి అనుమానం వచ్చింది. అయ్యబాయ్ వదిని గారి ఈ మృగాన్ని కావాలని అన్నగారిని కోరబోతోంది అని ముందే హెచ్చరిక చేశాయండి రామాయణంలో. వాల్మీకి రామాయణంలో కనుక చూచినట్లయితే అన్నయ్య వచ్చినవాడు మారీచుడు, ఇది మాయామృగము, ఇది స్వర్ణమృగము, ఇది దొంగ మృగము, ఇది కపట మృగము నేను చెప్తున్నాను అన్నాడు. ఎలా చెప్పగలవయ్యా? మనం అరణ్యాలకు రాబోయేటువంటి సమయంలో వశిష్ఠ మహర్షి మనకి ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. స్వర్ణమృగం ఒకటి ఉంది అని ఆయన చెప్పలేదు. పెద్దవాడు మర్చిపోయాడండి అని అంటావా? ఇప్పటికే మనం 13 సంవత్సరాల అరణ్యాల్లో తిరిగాం, అనేక మృగాల మధ్యన తిరిగాం, అనేక ముణ్యాశ్రమాల్లోకి వెళ్ళాం. ఒక్క ముణ్యాశ్రమంలో కూడా ఇక్కడ ఒక స్వర్ణమృగం ఒకటి ఉంది అని వాళ్ళు చెప్పలేదు. మర్చిపోయారయ్యా వాళ్ళు కూడా అంటావా? మనం ఎంతో చదువుకున్నాం, ఏ పురాణాల్లోనూ ఏ చరిత్రల్లోనూ స్వర్ణమృగం ఉంది అని మనం చదవలేదు. కాబట్టి తప్పనిసరిగా కపట మృగం. అన్నయ్య ఒక్క సంగత్యం, విశ్వనాథ వారు కొంచెం ముందుకెళ్ళారు. ఆయన అంటారు ఆ లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితో మాట్లాడే సందర్భంలో, అన్నయ్య ఇది కపట మృగము అన్నానికి నేను కొన్ని నిదర్శనలు చెప్తున్నాను వినవయ్యా. ఎంచేతయ్యా అంటే అది ఇంత వరకు కూడా గడ్డిని తన నాలుగుతో అంటోందే తప్ప ఒక గడ్డి పలక దాని యొక్క నోట్లోకి వెళ్ళలేదయ్యా, అది ఒక గడ్డి పలక మేసిన జాడ కనబట్టలేదు, కావాలంటే చూడవలసింది అన్నారు. ఇంకో మాట కూడా చెప్పారు, సర్వసాధారణంగా ఒక కుక్క ఉంది అనుకోండి, మనం కాస్త అన్నం కనుక పెడదాము అనుకున్నాం, దూ దూ అన్నాము అనుకోండి, అది వెంటనే దాని యొక్క పొట్ట ఇవ్వబోయి నాకు అన్నం పెడుతున్నాడు అని దాని పొట్ట ఇలా ఉబ్బరించుకుని సంతోషంతో వస్తుంది. అదే చీ చీ అన్నాము అనుకోండి, అవి తన పొట్టని ఇలా ఒక్కసారి దాగా ఇలా నొక్కింప చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది నిజమైన మృగం అయితే. ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడుతుంటే చెవులతో వింటోంది తప్ప దాని యొక్క పొట్టని నొక్కించడం లేదు, పొట్టని ఉబ్బించడం లేదు, అలాగే ఉండిపోయింది వీళ్ళకి అర్థం. విశ్వనాథ ఇంకా గొప్పగా చెప్పారు, ఇంకేమని చెప్పారు అంటే తొలిసారి రెండు కాళ్ళ మీద నిలబడేటువంటి ఒక ప్రాణి తొలిసారిగా నాలుగు కాళ్ళ మీద తిరగడానికి ప్రయత్నం చేస్తే ఎంత ఇబ్బంది పడుతుందో ఈ మృగం అంత ఇబ్బంది పడుతుందయ్యా. కాబట్టి వీడెవడో ఒక మానవుడైనా ఉండాలి, రాక్షసుడైనా ఉండాలి. ఇంకా రాక్షసుడు అనడానికి ఓ మారీచుడే ఎలాగా అని అంటావా, ఆనాడు ఇస్వామి ప్రయాగ సంరక్షణార్థం మనం వెళ్ళినప్పుడు ఈ మారీచుని చూచాం కదా, ఆ మారీచు నేత్రాలని చూసాం, ఇదిగో ఇప్పుడు ఈ లేడీ యొక్క నేత్రాలు చూచాం, ఈ రెండూ సమానంగా ఉన్నప్పుడు వచ్చినవాడు మారీచుడే అని చెప్పి, అన్నయ్య ఇది మాయా మృగము, రాక్షస మాయ, మోహపడవద్దు అని చెప్పి. అప్పుడు అమ్మవారు మాట్లాడుతోందండి, సీతాదేవి లక్ష్మణ స్వామిని ఉద్దేశించి, లక్ష్మణ ఏదో మీ అన్నగారి వెంట ఏదో ఆయనకి సేవ చేయడానికని 14 సంవత్సరాలు సేవ చేయడానికి వచ్చిన ఒక తమ్ముడు అనుకున్నానయ్యా, అబ్బా ఎంత వివేకం నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా. కాలక్షేపములేక బెగ్గిలిడి ఈ కళ్యాణ సారంగపున్ లీలలు చూచుచు పొద్దు బృచ్చుచును ఈ రీతి మేము కోరబో బాలా రాక్షస మాయలంచు పలుకన్ భావ్యంబే హారాల ఆభరణంబుల మృగమునన్ రాద్ధాంత సిద్ధాంతమా. అమ్మవారు మాట్లాడుతోంది, లక్ష్మణ కాలక్షేపము లేక నీకేమయ్యా, ఉదయమే గోదావరిలో స్నానం చేస్తావు, మీ అన్నగారికి సమిధలు తేవాలని లేక దర్భలు తేవాలని లేక ఆయన అచ్చనికి పుష్పాలు తేవాలని వెళ్ళిపోతావు, ఎప్పటికొస్తావు నీ దారి తెలియదు. ఇంకా మీ అన్నగారు నీ తర్వాత అంగవస్త్రం పిలుచుకున్నటువంటి వాడే, నారచేత పిలుచుకుని ఆయన వస్తారు, జపంలోకి వెళ్తారు, శుద్ధబుద్ధ ముక్త స్వరూపం, ఎంతసేపు అలా సమాధిలో కూర్చుంటారో తెలియదు. పోనీ కాస్త అన్నం వండుదామని అన్నం వండుతాను, ఈయన కళ్ళు తెరవరు, ఆ అన్నం అంతా పెంట మీద పోసేయవలసిందే. ఎక్కడ ఈ అరణ్యంలో ఈ పర్ణశాలలో ఆయన కళ్ళు మూసుకు కూర్చుంటాడు, నువ్వు చూస్తే అక్కడికి వెళ్తావు, నా గుండె దడదళ్లాడుతూ ఉందయ్యా. ఇక్కడ కాలక్షేపములేక బెగ్గిలిడి ఈ కళ్యాణ సారంగపు లీలలు చూచుచు పొద్దు బృచ్చుచును కనీసం ఈ లేడైనా కనుక ఇక్కడ కనుక ఉన్నట్లయితే కాస్త దాని యొక్క ఆట పాటలతో నేను కొంచెం కాలక్షేపం చేస్తానయ్యా. ఈ రీతిని మేము కోరబు బాల రాక్షస మాయలంచు పలుకన్ భావ్యం ఉండే, నీకే తెలుసు రాక్షసుడు, నాకు తెలియదు అన్నమాట. అమ్మవారు మాట్లాడుతున్నాను, ఇంక వాల్మీకి రామాయణంలో ఇంక వాల్మీకి అయితే ఇంకా అద్భుతంగా రాశారండి, కొందరు నన్ను అనవచ్చు సీతాదేవి తెలుగు తక్కువగా కోరింది అని, కానీ కామవృత్తమిదం రౌద్రం స్త్రీణాం అసభృశం మమ. ఈ సమయంలో నాలో ఒక రుబ్ర వృత్తి వ్యాపించింది, ఏం చేతయ్యా అంటే ఇప్పుడు నేను రుబ్రాంశను నేను తీసివీకరిస్తున్నాను, ఇక్కడ నేను ఎందుకు వచ్చాను అంటే సమస్త దేవతాకాంతలంబరు నన్ను శరణాగతి చేశారు, దేవతాకాంతల యొక్క చెర విడిపించడానికి ఇక్కడ నేను వచ్చాను. కాబట్టి కాలక్షేపము అంటే ఏదో పేకాట కాలక్షేపం పురాణ కాలక్షేపం అని అర్థం కాదు, కాలుడు అంటే యముడు, క్షేపము అంటే క్షిపతి అంటే పారబ్రోలుట, యముణ్ణి పారబ్రోలడానికి వచ్చాను, ఆ యముడు కాదు, ఇప్పుడు భూలోకంలో యముడు రావణాసురుడు ఆయన పారబ్రోలడానికి ఇక్కడికి వచ్చాను, కాబట్టి ఈ కోరిక నేను కోరుతాను. బాలారాక్షసమాయలంచు పలుకన్ భావయంబే హారాల ఆభరణంబుల మృగమునన్ రాధాంత సిద్ధాంతమా. ఏమిటయ్యా ఈ మృగాన్ని కోరబోతూ ఉంటే ఎవడో రాధాంతం చేస్తున్నావు అని ఆవిడ మాట్లాడాడు. ఒకవైపు లక్ష్మణుడేమో అన్నయ్య వెళ్ళవద్దు అంటున్నాడు, సీతాదేవి ఆ రాక్షసుడే అయినా ఆ మృగం కావాలి అంటుంది. ఇప్పుడు రాముడు ధర్మ సంకటంలో పడ్డాడు. అక్కడే రాముని యొక్క శీలం ఎటువంటిదో మనం వ్యక్తమవుతుందండి. లక్ష్మణుడి యొక్క మనస్సు బాధపడకూడదు, సీతాదేవి కోరిక తీర్చాలి. ఆలోచించి లక్ష్మణస్వామితో అంటున్నారండి, లక్ష్మణ నీ వదిని గారి యొక్క మనస్సు కాదయ్యా, నా మనస్సే దీని ఎంబు లగ్నమైంది అన్నారు. అయితే నీ ఇష్టం అన్నారు, ఇంకేం చేస్తావు. అర్థం రాముడు అలా మాట్లాడతాడండి ఎంతసేపు కూడా. సరే ఇప్పుడు మీకు కథ తెలుసండి. ఇప్పుడు మారీచుడు అంటున్నాయి, ఏమయ్యా అసలు ఇప్పుడు ఇంత గోలంతా ఎందుకు చేస్తున్నావు? శూర్పణఖ నిమిత్తం చేస్తున్నాను అన్నాడు. అసలు శూర్పణఖది తప్ప ఎవరి తప్పు అన్న ఆయన మారీచుడు. విశ్వనాథ వారు చాలా అద్భుతమైన పద్యం చేశారండి. మన బంగారము మంచిదైన ఎడ కంసాలి మరేలాయన, మనం మంచి బంగారం పట్టుకెళ్ళిస్తే వాడు వడ్డానం చాలా జిగిజిగేలమన్నట్టుగా తలతళ్ళనాటిగా చేసిస్తాడు. అది రాకమైన బంగారం పగట్లో అనుకో అది వెలవెలబోతూనే ఉంటుంది. ఏమంటే ఆవిడ బంగారం మెరుస్తోంది, నా బంగారం మెరవలేదు అంటే నీ మంచి బంగారం కాదు అనమాట. అసలు మన శూర్పణకు మంచి బంగారం కాదయ్యా, ఒక్కసారి నువ్వు ఆలోచించు. మన బంగారం మంచిదైన ఎడ కంసాలి మరేలాయన, అవును నేను అడుగుతున్నాను, అసలు ఈ లోకంలో వివాహానికి ఏ విషయం మనం ఎవరికి చెప్పక్కర్లేదండి. మనం ఇంత డబ్బు సంపాదించామనుకోండి 10 మందికి చెప్పక్కర్లేదండి. పోగొట్టుకున్నామనుకోండి అది చెప్పక్కర్లేదండి. కానీ ఈ సమయంలో ఒక్క విషయం మాత్రం అందరికీ చెప్పాలి అంటారు. ఎంచేతంటే వివాహం దగ్గరకు వచ్చేప్పటికి మన అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ కనుక పెళ్లి చేయాలి అనుకున్నట్లయితే ఎవరికీ చెప్పకుండా కుదర్చకూడదండి. రామాయణంలో కూడా దశరథ మహారాజు తన కుమారుడు రాముడు యొక్క ఆ వివాహ సమయంలో ఆయన శోభాధ్యాయ సభాంధవ అంటాడు. తస్య దారక్రియాంపతి చింతయామాస ధర్మాత్మా శోభాధ్యాయ సభాంధవ అంటాడు. వివాహ సమయంలో 10 మందికి చెప్పాలి. ఏం చేతయ్యంటే ఏమో ఎవరి వెనకాల ఏ రహస్యాలు దాగి ఉన్నాయో అవి మనకన్నీ మనం పసిగట్టలేము. మిత్రులకి బంధువులకి హితులకి తెలిస్తే వాళ్ళు మనకి చెప్పేటువంటి అవకాశం ఉంది. మరి పెద్దవాణ్ణి కదా, నా దగ్గర చెప్పాలి కదా. నన్ను తానించుక వచ్చి అడ్గిన, నేను ఆ రాముణ్ణి వివాహం ఆడాలనుకుంటున్నాను కాబట్టి నీ అభిప్రాయం ఏమిటయ్యా అని వచ్చిన అడగాలి కదా. ఫలానా వాడు వాడెట్టి వాడని, ఫలానా రాముడు ఎటువంటి వాడు అని నా దగ్గరకు వచ్చి అడగాలి కదా. అడిగితే ఆ జోలికి పోవద్దనుచు కట్టా చెప్పనా, ఓ శూర్పణక ఎవరి జోలికైనా వెళ్తావేమో తప్ప ఆ రాముడు జోలికి మాత్రం వెళ్ళవద్దు. ఎంచేతయ్యా అంటే బాలోద్వాస వర్షోయం అకృతాస్త్రస్య రాఘవ, 12 సంవత్సరాల వయస్సులో బాణవేశ కొడితే వచ్చి వెన్నులో గుచ్చుకుంది. ఇప్పుడు రాముడి యొక్క వయస్సు కొంచెం ఎక్కువగా ఉంది, కాస్త ఆలోచించు నీవు అని నేను చెప్పుండనా. అయినా ఒక సంగతి అడుగుతున్నాను రావణ, అయినను తన ఈడేమిటి ఏమిటి వల్లపు సంధ్యా దేవతల్ నవ్వగన్. వివాహం చేసుకునే సమయంలో మగవాడి యొక్క వయస్సు ఎక్కువ ఆడదాని యొక్క వయసు తక్కువ ఉండాలి అన్నాడు. ఇప్పుడు వెళ్ళి రాముణ్ణి అడిగింది పెళ్ళాడమని, దీని వయస్సు ఎంత రాముడి యొక్క వయస్సు ఎంత? ఇప్పుడు రాముడి యొక్క వయసు రాముడికి 12వ సంవత్సరంలో పెళ్ళయింది, 12 సంవత్సరాలు అయోధ్య నగరంలో ఉన్నాడు, 12, 12, 24 13 సంవత్సరాలు అరణ్యవాసం చేశారని చెప్పాను. ఇప్పుడు రాముడి యొక్క వయసు 37 సంవత్సరాలు, మరి దీనికి ముసలమ్మ వయసు దీనిది. ఎలాగ జాతి చూస్తే వాళ్ళని మానవ జాతి, మంద రాక్షస జాతి. కులం కనుక చూసినట్లయితే మంద బ్రాహ్మణ కులం, వాళ్ళది రాజకులం. ఎలాగసలు పోనీ ఈ రెండు పక్కన పెట్టేశాము, ప్రేమ వివాహం లేక మోహ వివాహం లేక కామ వివాహం అంటావా? వయస్సు అయినా చూసుకోవాలి కదా. అయినను తన ఈడేమిటి ఏమిటి వలపు సంధ్యా దేవతల్ నవ్వగన, నవ్విపోతారయ్యా అన్నాయని మారీచుడు. మారీచుడు అండమే కాదండి, విభీషణుడు కూడా ఈ మాట చెప్పాడండి. ఆ దుశ్చారిణి అయిన శూర్పణఖ, ఇదంతా ఎవరు చేశారంటే శూర్పణఖ చేసింది అంతా కూడా. ఏం అనుమానం లేదు. ఆ దుశ్చారిణి అయిన శూర్పణఖ ఘోరాలోక దుశ్చరియై వైదేహింగని మృంగబోక మబలన్వారల్గిరే. వెళ్ళిపోనే ఆ రాముడితోటి మాట్లాడొచ్చేసిందా, ఆ సీతాదేవిని మింగడానికి వెళ్ళింది. ఏ మింగడానికి వెళ్ళబోయిన శూర్పణఖ తప్పు కాదా, ముక్కు జవులుకు వస్తే తప్పొచ్చిందా? వైదేహింగని మృంగబోక మబలన్వారల్గిరే దీనికై కాదే పూని కరుండు పోయే మడసల్. దీని గురించి వెళ్ళి కరుడు 14 రాక్షసులతో వాడి చచ్చిపోయాడు. పేర్కొన ఏది రాముని ఎందు తప్పు మన ఎందే పో విచారించిన. రావణ తప్పు మన ఎందుంది కాబట్టి ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ వాత పెట్టాలి. ఏమిటయ్యా రాముడితో విరోధం ఏమిటయ్యా అన్నారు. విభీషణుడు కూడా అలాగే చెప్పాడు. ఈ పక్కనది ఈ పక్కన పెట్టవయ్యా, ఈ విషయాలన్నీ వదిలిపెట్టు. ఇప్పుడు రాముడు ఇంక నన్ను ఏం చేయగలడు, ఇప్పుడు రాముడు ఏం చేసి మాట్లాడతాడు, ఏం చేతాయంటే రాజ్యభ్రష్టుడు వనభ్రష్టుడు అయినటువంటి ఆ రాముడు ఇక్కడికి వచ్చేసి లేదు, చేసేది లేదు కాబట్టి నేను సీతాదేవిని అపహరించేస్తాను అని ఇలా మాట్లాడాడు. తప్పయ్యా, రాముడు రాజ్యభ్రష్టుడు అనేటువంటి మాట ఎప్పుడు మాట్లాడద్దు అన్నాయ. ఇక్కడ కూడా విశ్వనాథ వారు చాలా అందమైన పద్యం రాశారు. అసమర్థత్వము చేత చేసిన పరిత్యాగంబు త్యాగంబు కాదు. ఈ లోకంలో కొంతమంది ఏమండి ఈ మధ్య ఆయన ఒంటి పూట భోజనం చేస్తున్నాడండి అన్నారు. ఏమయ్యా అంటే రెండో పూట భోజనం చేస్తే చచ్చిపోతామని డాక్టర్లు చెప్పారు కాబట్టి ఓ పూట భోజనం మానేశాడు. ఏమండి ఈ మధ్య ఏం చేస్తున్నాయండి ఆయన కింద పడుకుంటున్నారు అండి అన్నారు. అదేమండి చక్కనైనటువంటి బెడ్స్ ఉంటే వదిలిపెట్టేశారు ఎందుకంటే ఏమయ్యా నువ్వు ఆ డబల్ కాట మంచం దానిలో పరుపుల మీద కుర్రలా అని పరుల మీద పడుకుంటే ఇంకా నువ్వు నడ్డితో పైకి లేవలవు కానీ కింద పడుకోమని డాక్టర్ గారు చెప్పారు కాబట్టి తన ప్రాణాలు కాపాడుకుందామని చెప్పి కింద పడుకుంటున్నారు. ఈ మధ్య ఆయన పేకాట మానేసేయండి అన్నారు. ఎందుకు మానేసాను ఉన్నదంతా ఆతగా పోరాధించిపోయి కాబట్టి ఇంకేం చేస్తాడు కనుక. కాబట్టి ఏమిటంటే అసమర్థత్వము చేత చేసిన పరిత్యాగంబు త్యాగంబు కాదు. ఈ లోకంలో సామర్థ్యం లేక కొంతమంది పరిత్యాగం చేస్తారు, అది కాదయ్యా. సమర్థుండగు రామచంద్రుడు మహాదుర్వార బాహాక్రస. ఆ రామచంద్రమూర్తి ఎంతటి గొప్పవాడో తెలుసా, ఆయన ఏ విధంగా వదిలిపెట్టాడయ్యా. బాహాగ్రస ఉల్లసన పరాక్రమ ప్రారాసి ప్రధారాసి రాజ్య సమాసన్న నిరంత సౌఖ్యము త్యజించాలి ఘాసంబుగా. చేజిక్కిన సామ్రాజ్యాన్ని ఒక గడ్డి పరకగా భావించిన వాడే వదిలిపెట్టాడయ్యా. ఆ రాముని తక్కువగా అంచనా వేయకు. అసలు రాముడంటే ఏమిటో తెలుసా, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానా మఘవానివ. ఎక్కడ రామాలయం దగ్గరికి వెళ్ళినప్పటికీ రామో విగ్రహం ధర్మ అంటారు. ఈ లోకంలో ధర్మము అంటే ఏం చెప్తామండి, ఇది చూసి మల్లెపూల దండ అంటాం, లేకపోతే ఇది చూసి ఒక ఏదో సీసా అంటాం. ఈ లోకంలో దేనికైనా ఒక రూపాన్ని కల్పించగలం, ధర్మానికి రూపమేముందండి మరి, ఏమి ధర్మం అని చెప్పగలమండి. ధర్మం అంటే ఎలా మాట్లాడాలో మనకు తెలియదు. ఇప్పుడు నన్ను ఇక్కడికి వచ్చాము, ఏదో 4 మాటలు చెప్పమన్నారు, సరే ఏదో రామాయణం చెబుదాం అనుకున్న నా ధర్మం. ఈ ఒక ధనవంపుడు ఉన్నాడు, ఒక ధనహీనుడు ఉన్నాడు, ఆయనకు సహాయపడడం ధనవంపుడు ధర్మం. ఒక బలవంపుడు ఉన్నాడు, ఒక బలహీనుడు ఉన్నాడు, ఆ బలహీనుడు 10 కొట్టేస్తున్నారు, ఆ బలవంపుడు వెళ్ళి ఆ బలహీనుడిని కాపాడడం అది వాడు ధర్మం. ఒక గురువు బాగా చదువుకున్నాడు, శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు, ఏమన్నా మీకు ఇంకా శాస్త్రం వచ్చిన 4 మాటలు చెప్పవలసింది అంటే ఆ గురువు చదువుకున్నాడు కాబట్టి ఆయనకు చెప్పడం ఆయన ధర్మం. శిష్యులు గురువు గారు చెప్తున్నారు కాబట్టి వినడం శిష్యుల ధర్మం. ఇలా ధర్మము అనేదానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం ఉంది. ఆ ధర్మం లౌకిక ధర్మము లేకపోతే మోక్ష రూపమైన ధర్మము అంటారు. దానికి రూపం లేదు. ఆ రూపము లేని ధర్మము అనే నిర్గుణమైన స్వరూపం సగుణ రూపాన్ని వహించాలి అని రాముడు అనే రూపాన్ని పొందిందయ్యా. రామో విగ్రహవాం ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ. సమస్త దేవతలకు ఇంద్రుడు ఎటువంటి వాడో రాముడు సర్వలోకాలకి ప్రభువయ్యా. నా మాట ఒక్కసారి ఆలోచించవయ్యా, రాముడితో విరోధం వద్దు, రాముడు వేసిన బాణం దెబ్బ తిన్నటువంటి వాడినై, ఆనాటి నుంచి వచ్చి మునివృత్తిని ఆశ్రయించి ఇక్కడ ఉంటున్నానయ్యా, ఎవడైనా రా రథము అందామని రా అంటున్నాడు అనుకో, ఇంకా దీర్ఘం కూడా పెట్టకపోయినా రా అన్నప్పటికీ కూడా అయి ఒవయ్య ఆ రామబాణం తరుముతోందేమో అని నేను బెంగతో ఉన్నానయ్యా, ఆ రాముడితో విరోధం వద్దయ్యా అని చెప్పాడు. నా మాట వినకపోతే చంపేస్తాను అన్నాడు. నీ చేపలో చావడం కంటే ఆయన దగ్గరే చావు తస్తాను లేని వెళ్ళాడు. కాబట్టి ఈ లోకంలో రాముడు ధర్మాత్ముడు అని చెప్పినటువంటి రాక్షసులు మొట్టమొదటివాడు ఎవరయ్యా అంటే మారీచుడు. ఇంకా ఎవరెవరు ఏ విధంగా రాముడి యొక్క ధర్మాన్ని ప్రతిపాదిస్తున్నారో ఆ రామాయణంలో అద్భుతమైన విశేషాలు ఉన్నాయి. ఇంకే మీకు తెలియదని కాదు, ఎంచేతంటే చాగండి కోటేశ్వర గారు ముందు నుంచి చివరి వరకు అంతా ఇక్కడ చెప్పేశారు. మేము కూడా టీవీలో విన్నాం. మరి పెద్దలు ఆవేశించిన మేరకు నేను ఏదో కొన్ని విధాలుగా చెప్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఆఖరి రోజు సీతాకళ్యాణం చెప్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.